జే మహాకాల్. ఇది డిసెంబర్ 21, 2004 ఎరబాలిలో జరిగిన లెక్చర్. జయ జయ మహాకాల్.
వ్యాప్తం యేన చరాచరం యస్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. 5 సార్లు గాయత్రి మంత్రం చేసుకుందాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. పుస్తకం కావాలి. ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
కళ్ళు మూసుకుని ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడిని, ఆ శ్రీకృష్ణుడి వెనకాతలు ఉన్నటువంటి గోమాతను దర్శనం చేసుకోండి. గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటకు వస్తుంది. ఆజ్ఞాచక్రం దగ్గర జగద్గురువు, గోమాత. లోపల మొదలు తీసుకుంది. మెల్లిగా పెళ్లి తెరవండి, నాతో పాటు ఉచ్చారణ చేయండి. ధృతరాష్ట్ర వాచ. ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే మనమే గుడ్డి వాళ్ళము. ఇది సాధనాత్మకంగా మొదటి 6 అధ్యాయాలు ఎలా మనం ఉపయోగించుకోవాలో సూచన ప్రాయంగా చెప్తాను. ఇంకా సూచన ప్రాయంగా మీరు నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించుకోవటం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. ఒక రోజులో అవగాహనలోకి వచ్చిస్తుంది కానీ ప్రాక్టీస్లోకి రాదు. టైప్ చేస్తున్నప్పుడు వేళ్ళు ఇలా నొక్కండి అని చెప్తాడు, ఒకసారే చెప్తాడు, ఇంకా అవగాహన వచ్చేస్తుంది. కానీ అలా టైప్ చేయగలగటానికి మీకు 1-2 నెలలు పడుతుంది. ఇక్కడ 7 సంవత్సరాలు పట్టచ్చు, జీవితకాలం పట్టచ్చు. మన యొక్క భావ తీవ్రత బట్టి ఇంకా మొట్టమొదటిది భగవద్గీత ఓపెనింగ్ చేస్తూనే ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలెడతాడు. ఈ భగవద్గీత చదువుతున్నప్పుడు, సహస్రనామాలు చదువుతున్నప్పుడు, ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు, రామాయణం చదువుతున్నప్పుడు, మహాభారతం చదువుతున్నప్పుడు, ఇలాగా ఆధ్యాత్మిక గ్రంథాలు ఏదైనా చదువుతున్నప్పుడు మీరు చాలా జాగరూకతతో ఏమి గుర్తుంచుకోవాలి అంటే అది మీ గురించే చెప్పబడుతోంది. మీ గురించి చెప్పబడుతోంది అది అర్జునుడికి, ధృతరాష్ట్రుడికి, లేకపోతే కఠోపనిషత్తు చెప్తూ ఉంటే నచికేతుడికి, ఆయన తండ్రికి, యముడికి కాదు చెప్పబడుతోంది. అది మీ గురించే చెప్పబడుతోంది, ఒక ఉదాహరణగా చెప్పబడుతోంది. అంచేత భగవద్గీత మీకు ఉపయోగపడాలి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అని కాదు మీరు అర్థం చేసుకోవటం. మీకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, అది బాహ్య జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాగా మీరు చేసుకున్నప్పుడే ఆ భగవద్గీత సకల వేద సారముగా సర్వోపనిషద సారముగా మీకు అర్థమవుతుంది. మీ గురించి ఇది చెప్పబడుతోంది, ఇది అర్జునుడి గురించి కాదు. అర్జునుడికి చెప్తే నీకు నాకు ఏం లాభం 5000 సంవత్సరాల కిందట ఎవడో ఎవడికో చెప్తే ఎంత గొప్ప చెప్పినా వేస్ట్. అది మీకేం లాభం అది? మీకు ఎందుకు లాభం అవుతుంది అంటే అది మీకు కూడా వర్తిస్తుంది కనుక. ఎక్కడో ఇంగ్లాండ్లో చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఒక యాపిల్ పండు కింద పడింది అని చూశాడు. వాడు చూస్తే మనకేం లాభం? దానికి న్యూటన్స్ లా అని చదివితే ఏం లాభం? ఏం లాభం అంటే అతనికి ఉపయోగపడినటువంటి ఆ దర్శనము ఇప్పుడు కూడా మీకు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. అందువల్ల న్యూటన్స్ లాస్ అని జరుగుతాం మనం. ఎప్పుడో 1660లోనూ ఎప్పుడోనో ఆ సంఘటన జరిగింది, కానీ ఆ సంఘటన ఇప్పటికీ మనం గుర్తుంచుకుని చదువుతాం. పేరు కూడా ఏం చెప్తాం? న్యూటన్స్ లాస్ అని చెప్తాం. కానీ న్యూటన్ కి మాత్రమే సంబంధించింది కాదు అది. మానవ జాతి మొత్తము తెలిసినా తెలియకపోయినా దాన్ని ఉపయోగించుకుంటూనే ఉంటుంది. ఫిజిక్స్ చదివినటువంటి వాడు రాయి పైకి ఎగిరేసిన, చదవనటువంటి వాడు రాయి పైకి ఎగిరేసిన, రాయి గ్యారంటీగా కిందకే పడుతుంది. అందులో డౌట్ లేదు కదా. కానీ రాయి కిందకు పడటం అనేది అందరికీ తెలుసు, కానీ ఎందుకు కిందకు పడుతోంది అనేటటువంటి కారణం ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అప్పుడు ఆ నియమాలని మనము కూడా న్యూటన్ లాగా ఉపయోగించుకోగలుగుతాం. అలా ఉపయోగించుకోవాలన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ధాతరాస్తులు, అంటే గుడ్డివాళ్ళు. అంటే గుడ్డివాళ్ళ గురించి ఇద్దరు అడుగుతున్నాడు. గుడ్డివాడు అడుగుతున్నాడు, దృష్టిలో ఇన్ని ఇన్ని చమత్కారాలు జరుగుతున్నాయి. మన ప్రతి మనిషి ఎక్కడో అక్కడో ఒక రోగిని చూస్తాడు, లేకపోతే రోగాన్ని ఎక్కడ చూడలేదా మీరు? ఇందులో మీకే రోగాలు వస్తుంటే ఒకవేళ మీకు అదృష్టం బాగుండి రోగాలు వచ్చి ఉండకపోతే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల రోగగ్రస్తులైనటువంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారు. రెండోది మీ చుట్టుపక్కల మీ ఇళ్లలోనే, లేకపోతే మనకే ఎక్కడో అక్కడ ముసలితనం వచ్చి ఉంటుంది. ముసలాళ్ళని చూడలేదా మనం? రోగగ్రస్తుల్ని చూసాం, ముసలాళ్ళని చూస్తున్నాం. చనిపోతున్నటువంటి వ్యక్తుల్ని, చనిపోయినటువంటి వ్యక్తుల్ని మనం చూడలేదా? చూస్తున్నాం. కానీ కేవలం ఒక వ్యక్తి బుద్ధత్వాన్ని పొందగలిగేది, అది చూడండి ఆశ్చర్యం ఎంతో. అంటే మనం గుడ్డివాళ్ళము. అది ముందు మనకు అర్థం అవ్వాలి. భగవద్గీత ఓపెన్ అవుతోంది ఏం చెప్తోంది అంటే, నాయన నువ్వు గుడ్డివాడివి, నీకు కోపం వచ్చింది అనుకో నన్ను గుడ్డివాడిగా అంటావు, గీత పక్కన పెట్టేయండి, మీ పని మీరు చూసుకోండి. కానీ మనం గుడ్డివాళ్ళని ఎందుకు? ఏ సంఘటనలు చూసి అనేక మంది మహాత్ములు అయ్యారో ఆ సంఘటనలు మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం. కానీ ఏంటి అక్కడ మళ్ళా ప్రశ్న? కర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత యుష్టవ మామక పాండవాశ్చైవ కిమకురువత సంజయ. ప్రశ్న, ఇదే ప్రశ్న మనం వేస్తూ ఉంటాం నిరంతరం. కానీ ఈ ప్రశ్న మనం వేస్తున్నాం అని అర్థం కాదు మనకి. నాతో పాటు చెప్పండి, అది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుష్టవ మామక పాండవాశ్చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుష్టవ మామక పాండవాశ్చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుష్టవ మామకాః పాండవాశ్చైవ కిమకురువత సంజయ. మొదట్లోనే ఆ ప్రశ్న ఏమిటి అంటే, మన నిద్ర లేచిన గురించి నిరంతరము యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎలాంటి యుద్ధం జరుగుతుంది? స్వార్థానికి పరమార్థానికి, మామకాః పాండవ. నిరంతరం ప్రతి చోట మీకు రెండు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ప్రతి సంఘటన ప్రతి నిమిషంలో కూడా ఏంటి మీకు వచ్చేటటువంటి ఆపర్చునిటీ అవసరము వీలు మీరు చేస్తున్నటువంటి పని పరమార్థ దృష్టితో చేస్తున్నారా లేకపోతే స్వార్థ దృష్టితో చేస్తున్నారా? మామకా స్వార్థ దృష్టి, పాండవాహ పరమార్థ దృష్టి, ప్రతి దాంట్లో ప్రతి చోట ఉద్యోగం చేస్తున్నాం మనం. సో మున్సిపాలిటీ వాడు ఉద్యోగం చేస్తున్నాడు, రోడ్లు తుడుస్తున్నాడు, కానీ స్వార్థ దృష్టితో తుడుస్తున్నాడు. ఎందుకు తుడుస్తున్నాడు అంటే జీతం వస్తుంది కనుక, జీతం వస్తే నా పెళ్ళాం పిల్లలు సుఖంగా పోషించగలను కనుక. కానీ వాడికి అర్థం కాంది ఏంటి అంటే వాడు చేసేది పరమార్థమే. నీ ఇంట్లో నువ్వు తుడుచుకుంటూ ఉంటే నీకు ఎవడు జీతం ఇవ్వడు కదా, ఇస్తాడా? నువ్వు చేస్తున్న ప్రతి ఉద్యోగము కూడా నువ్వు మామకా దృష్టితో చూస్తున్నావు, నేను చదువు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు డబ్బిస్తాను కనుక. కానీ నీ పిల్లలకి నువ్వు ఇంట్లో చదువు చెప్తున్నావు అనుకో, ఎవడైనా డబ్బిస్తాడా నీకు? ఎప్పుడు డబ్బిస్తాడు నీకు? ఇతరుల పిల్లలకి నీ చూస్తూ ఉంటే అంటే నువ్వు స్వార్థం కోసం చేస్తున్నావు అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు చేసే పని మాత్రం ఖచ్చితంగా పరమార్థమైనదే అయి ఉండాలి. పరమార్థమైనది అవ్వకపోతే నీకు ధనం రాదు. మీరు ఆలోచించుకోండి, మామక నా కోసం చేస్తున్న దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటాను, ఎవడైనా డబ్బిస్తాడా నీకు? వెళ్ళి అడగండి, నేను ఇల్లు కట్టి అదే నేను ఒక మందిరం కట్టిస్తాను, ఓ మంచి కార్యానికి వినియోగిస్తాను అంటే గ్యారంటీగా మీకు మీరు తిరగలగాలే తప్ప ఆ మంచి కార్యానికి కావాల్సిన ధనం గ్యారంటీగా లభిస్తుంది. ఇప్పుడు కూడా మీరే అనుకోకండి, ఇప్పుడు లభించటం లేదండి. ఒకటి ఏంటి అంటే మీరు అడగటం చేత కావటం లేదు, ఎప్పుడో చూడటం చేత కావటం లేదంటే ఇంకేత ప్రతి చోట కూడా మీరు చేస్తున్నటువంటి పనిలో మామకాహ దృష్టితో చూస్తున్నారా, పాండవుల దృష్టితో చూస్తున్నారా? ఏ దృష్టితో చూస్తాం మనం, నాకేం లాభం? మొదటి ప్రశ్న అదే వస్తుంది. బిజినెస్ మ్యాన్ వాడు ఏమనుకుంటాడు అంటే, నేను బిజినెస్ ఎందుకు చేస్తున్నాను అంటే నేను డబ్బు సంపాదించుకోవాలి, నేను కోర్సులు సంపాదించుకోవాలి, నా పిల్లలకి అందజేయాలి అని అనుకుంటున్నాడు వాడు. కానీ వాడు ఇతరులకి పనికి రాని వస్తువు అమ్మి డబ్బు సంపాదించలేడు. డబ్బు సంపాదించాలని ఏం చేయాలి? పరమార్థ దృష్టితోనే చేయాలి. వాడు ఇతరులకు ఉపయోగపడేదే పరమార్థ దృష్టి అంటే ఏదైనా. కానీ దృష్టి దోషం వచ్చేసింది, అక్కడ గుడ్డితనం వచ్చేసింది, అది ధాతరాస్తం అంటే. అదే తప్ప మనం అందరం చేస్తున్నాగా. అది సవరించుకోగలిగితే భగవద్గీత యొక్క మొదటి మెట్టి ఎక్కినట్టే. మనం గాలి పీల్చుకుంటున్నాం, ఈ గాలి పీల్చుకుంటూ ఉంటే మన శరీరాలలో ఉన్నటువంటి 10 సంస్థానాలు ప్రాణం పోసుకుంటున్నాయి. ఏ డాక్టర్నైనా అడగండి, మన శరీరంలో నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్పిరేటరీ సిస్టమ్, సెంట్రల్ సిస్టమ్, వస్కులర్ సిస్టమ్, ఇలాగా 10 వ్యవస్థలు ఉన్నాయి. ఈ 10 వ్యవస్థలు అన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయి? నువ్వు శ్వాస తీల్చుకోవటం ఒక్క దాని మీదే ఆధారపడి ఉన్నాయి. నువ్వు శ్వాస తీల్చుకోవటం ఆపి 10 వ్యవస్థలు నాశనం అయిపోతాయి. అత్యంత శ్వాస నీకు తెలిసినా తెలియకపోయినా నీ శరీరంలో ఉన్నటువంటి 10 సంస్థలను, సంస్థ అనేటటువంటి మాట అర్థం చేసుకోండి, సంస్థ అంటే ఒక విస్తృతమైనటువంటి సమూహము. కేవలం బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమే కనుక చూసుకుంటే 72 సార్లు కొట్టుకుంటుంది నిత్ర ప్రవాహం, పుష్ అలా 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 కొడుతూ ఉంటుంది హార్ట్. 72 సార్లు కొట్టుకున్నప్పుడల్లా 6000 మైళ్ళు నెత్తులు ప్రవాహం చేస్తున్న మీ శరీరంలో మనకి తెలియదేమో. ఏ డాక్టర్నైనా అడగండి చెప్తాడు, 6000 మైళ్ళు మన శరీరంలో ఉన్నటువంటి ఆ నాళికలు ఉన్నాయి కదా, వాటిని కనుక నువ్వు అలాగ విస్తరింపజేయగలిగితే అది 6000 మైళ్ళకి వెళ్తుంది. ఈ 6000 మైళ్ళకి ఉండేటటువంటి నెత్తురు ప్రవాహము కేవలము నువ్వు శ్వాస తీర్చుకోవటం వల్ల జరుగుతుంది. ఓ చిన్న మజిల్తో తయారు చేసినటువంటి మస్త హార్ట్తో కొట్టుకుంటుంది. ఇంతకంటే అద్భుతమైనటువంటి సంస్థ కానీ వ్యవస్థ కానీ మీరు సృష్టించగలరా ప్రకృతిలో? 6000 మైళ్ళు మీరు వెళ్ళాలనుకోండి ట్యాప్, 6000 మైళ్ళు నీళ్లు ట్యాప్ వెళ్ళాలంటే ముందు అది చేయటమే చాలా కష్టం. సత్యసాయి బాబా కాబోయే సమాచారం ఆయన కూడా అది 6,000 మైళ్ళే వేశాడు అక్కడ. ఎందుకు వేసుకోవడం, ఎలా జరిగిందో సాయిబాబా యొక్క సంఘటనలు మనకి చాలా అర్థం కావు. జన్మ కర్మచ మే దివ్యం, ఆ దివ్యమైనటువంటిది కృష్ణుడు ఎదురుకుండానే ఉన్నాడు, అన్ని మ్యాజిక్లు చేస్తూనే ఉన్నాడు, ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అర్థమే అయి ఉంటే మహాభారత యుద్ధంలో ఆయనకు ఎదురుకుండా 11 అక్షరాణీలు ఉండి ఉండేవి కాదు, అసంభవం అది. భాసుడు అనుకున్నాడు, గొప్పవాడు అనుకున్నాడు, యోగి అనుకున్నారు, కానీ ఆయనకి భక్తులు కూడా ఉన్నారు ఆయనకి విరుద్ధంగా నుంచుని. నాకు చాలా సార్లు డౌట్ వస్తూ ఉంటుంది వాళ్ళు ఎలాంటి భక్తులు అని. భగవంతుడి మీదే మేము బాణాలు ఎక్కువ పెడతాం, నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఆ పార్టీకి నేను చందను, కానీ నేను నీ భక్తుణ్ణి. భక్తి యొక్క నిర్వచనం అది కాదేమో అనిపిస్తుంది నాకు, కానీ మనం భక్తుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు, 6,000 మైళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మన శరీరంలో ఉన్నటువంటి ఆ హార్ట్ నిమిషానికి 72 సార్లు మీ మొత్తము 6,000 మైళ్ళు విస్తృతి కలిగినటువంటి ఆ రక్త నాళాలలో రక్తాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. ప్రసరింపజేస్తూ ఏం చేస్తుంది అది? అక్కడ ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తనలో కనిపిస్తుంటుంది. రక్త నాళాలలోకి ఆ సంస్థలలో ఆ అంగాలలో ఉన్నటువంటి చెడు నంచటిని కూడా అది తీసేసుకుంటుంది. తీసుకుని ఏం చేస్తుంది? మంచి నెత్తుంది దానికి సరఫరా చేస్తుంది. ఇదంతా 1 నిమిషంలో జరిగిపోతుంది, అర్థం చేసుకోండి. వితిన్ ఏ సెకండ్ అంత అద్భుతమైనటువంటి శరీరం ఉంచుకుని దాన్ని ఉపయోగించుకోవటం తెలియని వాడిని ఏమనాలి? కలర్ టీవీ ఉంది మీ దగ్గర, టీవీని మీరు ఉపయోగించుకోవటం లేదు. ఏదైనా ప్రోగ్రామ్ అది ఎక్కడైనా వస్తూ ఉంటే పక్కింటికి వెళ్ళి మమ్మల్ని చూడనిస్తారా, మమ్మల్ని చూడనిస్తారా అని అడుగుతున్నారు. అలాగే ఇంత పెద్ద, నేను హృదయం గురించే చెప్తున్నాను, నేను మిగతా 10 విషయాలు మిగతా 9 నేను చెప్పడానికి టైం లేదు, కానీ మీరు అలాగే ఆలోచించవచ్చు దాని గురించి. అంటే మొత్తము మన రక్త నాళాలు ఎలా పనిచేస్తున్నాయంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కింద పనిచేస్తుంది. ఏ ఏ అంగానికి ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితులు, పరికరాలు, కెమికల్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్, 190 చెప్తారు డాక్టర్లు. మీరు బ్లడ్స్ అనాలిసిస్ రిపోర్ట్ చూసుకుంటే 5 పేజీల రిపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన నెత్తిరే అందజేస్తోంది మన శరీరానికి. ఏ అంగానికి కావాల్సింది అది అందజేస్తుంది. కానీ ఒక్కసారి కూడా నేను ఇంత చేస్తున్నాను, నువ్వు నాకు ఏం చేస్తున్నావు అని అడగలేదు. అది నీరసం వస్తే ఎప్పుడో హార్ట్ అటాక్ వస్తుంది మీకు. పోతే అదృష్టవంతులే, పోకుండా ఏదైనా అటాక్ వచ్చింది అనుకోండి, మీతో ఉన్నటువంటి వాళ్ళు దురదృష్టవంతులు, సేవ చేయాలి మీకు. మొదటి రోజు 2వ రోజు సేవ చాలా మంచిది అని చేస్తారు, 3వ రోజు నుంచి. కానీ ఆ హార్ట్, ఆ హృదయాన్ని మనం సమానంగా ఎలా ఉపయోగించుకోగలమో అనేది ఆధ్యాత్మిక విద్య. మొత్తం ఆధ్యాత్మిక విద్య ఏంటి అంటే హృదయాన్ని సమానముగా ఉపయోగించుకోగలగడం. అందులో ఆధ్యాత్మిక అంటే దేవుడు, దెయ్యము అవి మర్చిపోండి మీరు, అదే అనవసరం. అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడో, నేను మీ హృదయంలో ఉన్నాను, యంత్రారూఢ అని మాయ, ఆ హృదయంలో ఉండి నేను మిమ్మల్ని ఒక యంత్రం లాగా తిప్పుతున్నాను. కానీ ఆయన తిప్పుతున్నాడు ఇది యంత్రము, కానీ మనకి ఇది యంత్రం అనిపించటం లే, దాన్నే ధాతరాష్ట్ర స్థితి అంటాం, బుద్ధివాణి స్థితి అంటాం. కానీ ఇది ఒక హృదయమే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మన బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ లో 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాలలో ఐన్స్టీన్ లాంటి వ్యక్తి, ఐన్స్టీన్ లాంటి మహామేధావి కేవలము 13% ఉపయోగించుకున్నాడు అని మెడికల్ సైంటిస్ట్ అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అంటే ఐన్స్టీన్ తన బ్రెయిన్ ని ఎంత శాతం ఉపయోగించుకున్నాడు అంటే మిగతా ఎంత ఉపయోగించుకోలేదు ఆయన? 93 ఉపయోగించుకోలేదు. మరి మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం మన బ్రెయిన్ ని? మీరే జవాబు చెప్పండి. ఐన్స్టీన్ లాంటి వాడికి అనేక సైంటిఫిక్ టెస్ట్లు అన్ని చేసి నిరూపించింది ఏంటంటే ఆయన 13% మాత్రమే ఉపయోగించుకున్నాడు అని ఫిజికల్ న్యూరాలజిస్ట్ చెప్తున్నారు, ఫిజికల్ డాక్టర్. కానీ బ్రెయిన్ మనస్సు యొక్క కర్మేంద్రియము అని మన ఆధ్యాత్మికత చెప్తుంది. ఇక్కడ మనం చదువుతాం, మనం మనస్సత్తాని ఇంద్రియాన్ని అని, మనస్సు ఆరో ఇంద్రియము అని మనం చదువుతాం. కానీ న్యూరాలజిస్ట్ అది ఆరో ఇంద్రియం కాదు, బ్రెయిన్ ఫుల్ బ్రెయినే. అందులో 13% ఐన్స్టీన్ ఉపయోగించుకున్నట్ట. కానీ అసలు మనస్సుని, అసలు బుద్ధిని, అసలు చిత్తాన్ని, అసలు అహంకారాన్ని ఉపయోగించుకున్నాడా తెలియదు మనకి, సైంటిస్ట్ అయి తెలియదు. అంటే మనం గుడ్డి వాళ్ళనే, బ్రెయిన్ ఉంది, నాకు బ్రెయిన్ ఉందని నువ్వు చెప్తున్నావు, కానీ ఆ బ్రెయిన్ నీకు ఉపయోగించుకోవడం చేత కావటమే. ధాతరాష్ట్రస్థితిగా అంటే హృదయాన్ని మనం ఉపయోగించుకోలేము, బ్రెయిన్ ని మనం ఉపయోగించుకోలేము. అందుకే భగవద్గీతలోనే 2వ అధ్యాయంలో విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ చెప్తాడు. అక్కడ ఆ 2వ అధ్యాయంలో ఆ శ్లోకం తీయండి, 29వ శ్లోకం, 2వ అధ్యాయంలో 29వ శ్లోకం.
శృణోతి శ్రుత్వా వేదన చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదేవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదేవ చాన్యః ఆశ్చర్యవచ్చేన మన్య శృణోతి శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్.
ఇక్కడ మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనల గురించి చెప్పుకుంటున్నాం. నేను ఎందుకునే ఈ శ్లోకాలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, భగవద్గీత ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకుని దాన్ని వివరణగా చేసుకోవాలి అంటే, పూజ్య గురుదేవులు ఒక్కొక్క శ్లోకానికి 1000 పేజీల కమెంటరీ రాశారు. ఒక్కొక్క శ్లోకానికి 1000 పేజీలు, అది ఇంకా ప్రింట్లోకి రాలేదు. అంటే మొత్తం భగవద్గీత మీద 2018000 పేజీల కమెంటరీ వస్తుంది. మరి 18000 కమెంటరీని చదివి అర్థం చేసుకోవాలంటే మనకి 18000 జన్మలు పడుతుంది అర్థం చేసుకోవటానికి. జీవించడానికి ఊపిరి తీసుకుని అదుస్తే నువ్వు బతుకుంటావు, నీ యొక్క 10 అంగాలు ఉంటాయి, అర్థం చేసుకోవటానికి ఎంత టైం అయినా పడుతుంది. కానీ ఆచరణ పెట్టడానికి నీకు ఎంత టైం పడుతుంది? గాలి తీసుకోవడం పదార్థం ఆచరణ చూపిస్తుంది. కానీ అర్థం చేసుకోవటానికి జరిగేటటువంటి చూడని చెప్తున్నాడు అక్కడ. అనేక మంది మహాపురుషులు ఆ దివ్యతత్వాన్ని దర్శించారు. దర్శిస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మీకే చాలా మందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. మన నిమిషానికి 72 సార్లు అది 6000 మైళ్ళు రక్త ప్రసరణ ప్రతిరోజు ప్రతి క్షణము జరుగుతూనే ఉంది. ఆశ్చర్యంగా లేదు అది? అది దర్శించిన వాడికి ఎంత ఆశ్చర్యం ఇస్తుందో ఊహించండి. చూడగలిగినటువంటి ఆశ్చర్యవత్ వదతి అంటే చెప్తున్నారు. కొంతమంది ఏంటి దీని గురించి ఆశ్చర్యంగా చెప్తున్నారు, తెలుసిన ఇంత గొప్పదిట ఆత్మ, ఇంత మ్యాజిక్లు మన శరీరంలో జరుగుతున్నాయిట. ఇదంతా చెప్పి చూసి చెప్తున్నట్టుంటే కొంతమంది ఏం చెప్తారు? శృణోతి, వింటూ ఉంటారు. మనమందరం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇంత గొప్పగా ఉంది, ఆత్మజ్ఞానం, ఇదంతా చేసుకుంటే ఈ సంఘటనలు జరిగిపోతాయి. కానీ ఇంత చేసినా చూసిన వాడికి, విన్నవాడికి, చెప్పేవాడికి ఏమీ అర్థం కాలేదు. శుత్వాధ్యయనం వేదన చేయవ కష్టత్, ఎవరికి కూడా ఏమీ అర్థం కాలేదు అంటాడు. ఎందుకు? అర్థమై ఉంటే నువ్వు అక్కడ ఉండి ఉండవు. ఇప్పుడు మన యొక్క మానసిక బలహీనతలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఒక మహాయుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుందో, దీన్ని ఆధ్యాత్మిక సమరము అని ఎందుకు చెప్తున్నానో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెల్లం పిల్లలు కూర్చుని ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, భార్య కూర్చునుంది, వాడు కూర్చుని ఉన్నాడు. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ బుగ్గిలో ఏమంటే ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తే మీరు ఆనందిస్తారా బాధపడతారా? అంత సువాసన వస్తుంది, ఆనందిస్తారు. ఈ లోపల ఇంకోడు వచ్చి ఏం చేస్తాడు అంటే, అక్కడ విష వాయువులు వచ్చేటటువంటి పదార్థాన్ని చదువుతాడు. మీరేం చేస్తారు అండి, ముచ్చుకుంటారా? మరి భార్య పిల్లలు వాళ్ళ దగ్గర మీరు కూర్చుని సిగరెట్ తాగుతే మిమ్మల్ని ఏమనాలి? ఏమన్నాలో ఆలోచించుకోండి, మీ ఇష్టం, మీరు ఏమొస్తుందో. ఆశ్చర్యవత వదతి అని అంటే ఇదంతా తెలిసినా కూడా నువ్వు కూర్చుని నేను సిగరెట్ తాగుతా మాస్టారు, మీ మానసిక బలహీనతలు మీకు ముందు అర్థం అవ్వాలి, మీ తప్పు కాదు అది. మీరు బ్రెయిన్లెస్ కలుగుతుంది, దాన్ని బట్టి మనకు అర్థమైపోతే మీరు కోపం తెచ్చుకోకుండా, అవును నిజమే మేము మహామూర్ఖులము, మాకు చేత కావటం లేదు ఇది. శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపన్నం, అదే 7-17 ఏడుస్తాడు. అంచేత మనం బలహీనులము అని తెలుసుకోవటమే కాదు, నన్ను ఏం చేయమంటే అవుతే అదే ప్రశ్న అసలు భగవద్గీతలో ఉండేటట్టు. చెడు అలవాట్లు ఉన్నాయి మీకు, సరే మనకి తెలుసు అవి చెడు అలవాట్లని, కానీ నేను దాని నుంచి బయటపడగలుగు బయటపడలేకపోతున్నాను నేను, దానికి ఏం చెయ్యాలి అనేదే గీత ఇస్తుంది జవాబు, ఖచ్చితంగా జవాబు ఇస్తుంది. మీరు కాస్త సీరియస్ గా భగవద్గీతని అర్థం చేసుకోగలిగితే, అంటే నిరాశ పడిపోకూడదు, రాత కావటం లేదు, నేను మానేయలేకపోతున్నాను, నేను నా పరిస్థితుల్ని అధిగమించలేకపోతున్నాను, నిరాశ వద్దు. ఎందుకంటే నిరాశ పడి వదిలేస్తే నువ్వు ఎప్పటికీ బయటపడలేవు, అసలు ప్రశ్నే లేదు అది. బయటపడాలి, ఏ విధంగా బయటపడాలి? కార్పణ్య దోషో ప్రహత స్వభావ, చూడండి అది ఎన్నో శ్లోకం. జరిగిందా? ఏడవది కదా, 2వ అధ్యాయంలో 7వ శ్లోకం చూడండి. కార్పణ్య దోషోపహత స్వభావ, చదవండి. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ఏ శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. శిష్య స్నేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావ, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. శిష్య స్నేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. ఇక్కడ అసలు మొత్తం భగవద్గీతకి, భగవద్గీత మీ జీవితంలో ప్రవేశించడానికి భగవంతుడి యొక్క ఆ గానము నిరంతరము కూడా ప్రతి చోట ప్రకృతిలో వినిపించేటటువంటి ఆ గీతాస్వరానికి మీరు స్పందించగలగాలి అంటే ఈ మానసిక స్థితి ముందు రావాలి. ఈ మానసిక స్థితిలో ఏం చెప్తున్నాడు? కార్పణ్య దోషో భాగ స్వభావ, నేను పిరికివాడిని, ఏం పడక్కర్లేదు, నాకు చేత కావటం లేదు. అర్జునుడే ఆ మాట అనగలిగినప్పుడు మనం అంటానికి సిగ్గుపడక్కర్లేదు, కానీ మనం పిరికివాళ్ళమని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నా, మనం పిరికివాళ్ళమే ఖచ్చితంగా. ఎందుకు పిరికివాళ్ళం? సాధన చెయ్యాలి అంటే చాలా మంది నాతో ఏమడుగుతారంటే ఏమేమి మాస్టర్ పిరికితనేగా, అంటే అసలు నువ్వు దాన్ని మొదలెట్టలేదు, నువ్వు దాన్ని చేయలేదు, చేయలేమేమో, కానీ నా పిల్లవాడు పరీక్ష పాస్ అవ్వలేమో అని పరీక్ష మానేస్తే నేను ఏం చెప్తారు వాడికి? మానేమని చెప్తాడా? ఏం చెప్తాను? ఫెయిల్ అవుతా ఉంటాయి కదా, ఫెయిల్ అవుతా మళ్ళీ ఫెయిల్, షార్ట్ టైం కాబట్టి లాంగ్ టైము, లాంగ్ టైం కాబట్టి సూపర్ లాంగ్ టైము. 8వ క్లాస్ నుంచి కోచింగ్ ఇస్తున్నారా లేదా మీరు? అందులో 90% మన పిల్లల యొక్క సంగతి మనకి తెలుసు, వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేటటువంటి మానసిక స్థితి లేదు అని ప్రతి పేరండి తెలుస్తుంది. కేవలము వాళ్ళు ఎందుకు అంటే ఏమో ఏమైపోతాడో అయిపోతే, గ్యారంటీగా మీకు తెలుసు, నాకు తెలుసు, స్టూడెంట్స్ కి తెలుసు, ఆ చదివే పిల్లవాడికి తెలుసు, చెప్పే టీచర్స్ కి తెలుసు, పేరెంట్స్ కి తెలుసు, వీడి బ్రెయిన్ ఆ యాంగిల్లో లేదు. దానికి ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి కావాలి, డాక్టర్లు అవ్వాలన్నా ఇంజనీర్లు కావాలన్నా. కానీ ఏం చెప్తున్నాం మనం కాల్పణ్యం వచ్చే ఒక స్వభావం లేదు, మనం తిరిగి వాళ్ళం కాదు. చదువునైనా అంటాం వాడు చదవం ముర్రం అంటే చదివి ఇస్తాం, పర్వాలేదు నీకు 70,000 అవుతుంది, 20,000 30,000 40,000 దానికే ఉంది, నీకు కావాలంటే ఎట్టాగో అట్టా లక్ష రూపాయలు అయినా ఖర్చు పెట్టి నేను నీకు సీట్ ఇప్పిస్తాను, కానీ నువ్వు చదువు ఎలాగో అలాగా. కానీ ఆధ్యాత్మిక జగత్తులో సాధన చేయమంటే మేము చేయలేమండి. 108 సార్లు చేయాలి గాయత్రి మంత్రం గురించి, 108 సార్లు గాయత్రి మంత్రం చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. అంటే మీ యొక్క ఆ మానసిక భీరుత్వం, మీ యొక్క అంటే నా ఉద్దేశం సాధకుడి యొక్క అని, ప్రతి సాధకుడికి ఆ బలహీనత ఉంటుంది. మంత్రజపం చేసుకోండి, మనసు లగ్నం కావటం లేదు, లేచిపోతాడు. లేచిపోయి ఏం చేస్తాడంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడంటే ఇంకా పెద్ద విశేషమైనటువంటి పనే ఉండదు. నిజంగా ఏదో పని ఉండి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఆఫీస్ లో అక్కడికి వెళ్ళాలి, ఆ టైంకి నేను అక్కడ ఉండాలి, ఉండకపోతే ఎట్లా అనుకుంటే ఓకే. ఏం లేదు, వీడు జపం చేస్తాడు కూర్చుంటాడు, 108 కూడా అవ్వదు, దృష్టి మంత్రం మీద ఉండదు, ఇలా పట్టుకుంటాడు మాల. అంటే మాల ఇలా ఎందుకు పట్టుకుంటాడు అంటే మాల నేలకి తగులుతుందని భయంతో కాదు, కిందకి దిగుతూ వస్తుంది కదా. సుమేరు ఎక్కడుంది ఇది? ఇందా చేస్తే 108 స్థిరంగా కూర్చోలేకపోతున్నాం మాస్టర్. మరి వాడే సినిమా హాల్లో 3 గంటల సేపు స్థిరంగా కూర్చోగలుగుతుంది, గ్యారంటీగా కూర్చోగలుగుతుంది. అంతే, నువ్వు కూర్చోలేను అంటూ సత్య అబద్ధం చెప్తున్నావు, ఖచ్చితంగా నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు కూర్చోవాలంటే కూర్చోగలవు. ట్రైన్లోనో దాంట్లోనో బస్సులోనే వెళ్తున్నావు, దూర ప్రయాణం 12 గంటల ఎంతో ఉంటుంది, మరి ఆ స్పీడ్ లో కూర్చుంటున్నావు నువ్వు, చదివిపోవటలే, నువ్వు ఎక్కడికి ఏం వెళ్తలే. కార్పణ్య దోషో భగత స్వభావం, తిరిగితనం, నేను కూర్చోలేనేమో, నేను చేయలేనేమో. రెండో తిరిగితనం ఏంటి? దీనికి మన గురువులే కారణం, పండితులే కారణం. ఖచ్చితంగా నేను చెడతా పండితులందరినీ కూడా, నువ్వు చేయలేకపోతే నీకు పాపం వస్తుంది, సంకల్పించుకు నువ్వు చేయలేకపోతే నీకు పాపం వస్తుంది. ఇందులో చెప్తాడు, స్వల్ప మత్స్య ధర్మస్య త్రాయతో మహతో భయ. నువ్వు చిన్నగా అయినా సరే తలబడుతున్నటువంటి అడుగులతో అయినా కూడా ఒక అడుగు వేస్తే నువ్వు చాలా, ఒక్క అడుగు నిన్ను ఖచ్చితంగా మంచి మార్గాన్ని పెడుతుంది. నహి కళ్యాణ కృత్కచ్చే దుర్గతి తాతగచ్చతి, 3వ అధ్యాయంలో వస్తుంది అది. కళ్యాణ కృత్, మంచి పని చేసినటువంటి వాడికి దుర్గతి గ్యారంటీగా రాదు. వీడేమంటాడు, నేను భగవంతుని పూజ చేశాను కాబట్టి నాకు కష్టాలు వచ్చాయండి, పంచదార తిన్నాను కాబట్టి నాకు చేతి రుచి వచ్చింది అంటాడు ఒకడు. నమ్ముతారా మీరు? ఎవడెవడో చెప్పాడు, నేను పంచదార తిన్నానండి, చేదుగా ఉంటుంది నా అనుభవం అండి. ఇంకొచ్చిన అనుభవం అంటే ఏంటన్నా, వాడు జ్వరం ఉందన్నమాట, వాడు రోగార్తుడు అన్నమాట. రోగికి రుచులు సద్దతంగా ఉంటాయి, నువ్వు నేను ఏం చేస్తా. కానీ ఎంత భయంకరమైనటువంటి మానసికమైనటువంటి జాడ్యంలో మనం ఇరుక్కుపోయాం ఊహించుకోండి. భగవత్ సాధన చేసినందువల్ల నాకు కష్టాలు వచ్చాయి, నాకు అచ్చి రాలేదంటే ఒకడు బల ఆశ్చర్యం ఇస్తుంది. అంత వాడు పండితుడు అనమాట వాడికి, భగవన్ నామం అచ్చి రాలేక ఏమంటావు అమ్మా మూర్ఖత్వాన్ని. అది సమర్థించేటటువంటి పండితులు ఉన్నారు, వచ్చిన పెద్ద కూడా అది టోకాళ్ళు పండితుడంత నా గ్యారంటీగా తెలుతాను నేను. అంటే కృష్ణుడి కంటే నువ్వు గొప్పవాడు కాదు అని నా ధైర్యం, అది ధైర్యం నా యొక్క జ్ఞానం కాదు, కృష్ణుడు చెప్పినటువంటి మాట మీద విశ్వాసం. నహి కళ్యాణకు తచ్చే దుర్గతి తాతగచ్చతి, మంచి పని చేసినటువంటి వాడు చెడు ఫలితము రాదు. నేను మామిడి పండు నాటాను, నాకు చేదుగా ఉండేటటువంటి వేప రుచిగల ఫలం వచ్చింది అంటే మీరు నమ్ముతారా? మహా అవుతే ఏమవ్వచ్చు, ఫలం రాకపోవచ్చు, చేదు మాత్రం రాదు. ఆ విత్తనం మామిడి టంక ఫలించలేదు, మీకు ఎదగలేదు. మహా అవుతే ఏమవుతుంది, పెట్టి పెరగదంతే. అంతే తప్ప అందులోంచి చెడు అరుచికరమైనటువంటి పదార్థం గ్యారంటీగా రాదు. కానీ నువ్వేమంటున్నావు, ఇక్కడ భగవన్ నామం చేశావు కనుక నీకే కష్టాలు వచ్చాయి అని తెలియని వాళ్ళకి చెప్తే మీరేం చెప్తారు? ఖచ్చితంగా రాక్షసులు చేసినటువంటి పని చేశారు. ఇక రాక్షసులు ఏం చెప్తారు, ధర్మ మార్గాన్ని ఎవడైనా అడుగులు వేస్తూ ఉంటే నువ్వు వేసురా అని చెప్తారు. చేత నాకు చాలా సార్లు అనుమానం ఏమొస్తుంది అంటే, ఆ రాక్షసులు ఇలాగ రూపం మార్చుకుని వచ్చారా ఈ కాలంలో అద్భుత గలటానికి, భగవత్ సాధనకి? ఎందుకు ఇది చెప్తున్నాను, మీకు ధైర్యం రావడానికి చెప్తున్నాను. వాళ్ళని క్రిటిసైజ్ చేయటం వల్ల మనకి పాపమే వస్తుంది తప్ప వాళ్ళు మారరు, మనం మారం. కానీ చేయదలుచుకున్నటువంటి మీరు, సాధన చేయదలుచుకున్న వాళ్ళు గీతాచార్యుడి యొక్క మాట నమ్మండి. ఇతరులు ఎవరి మాట మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు. కార్పుణ్య దోషో గత స్వభావ భీరుణ్ణి అయిపోయాను నేను, పిరికవాణ్ణి అయిపోయాను, వాడేదో అనేసరికల్లా అమ్మో దానివల్ల ఇదంతా అయిపోయిందేమో, ఏ అవ్వదు దానివల్లే అవ్వదు. దేనివల్ల అవుతుంది అంటే, మామూలుగా మనుషులు కూర్చుని ఉంటారు ఇళ్లలో, బాధ ఉంటుంది, పండుగ రోజు ఏదో వస్తుంది అని దుమ్ము దొలపటం మొదలు పెడతారు వాళ్ళు. రోజు ఆ గదిలోనే కూర్చుంటున్నారు, వాళ్ళకేం అవలే, దుమ్ము దొలపటం మొదలు పెడితే ఏమైంది ఆ గదిలో, దుమ్ము వేసింది. చూసావా, పండుగ చేసుకుందాం అనుకున్నాను కనుక దుమ్ము వచ్చింది, దానివల్ల ఎలర్జీ వచ్చింది, అంతేత పండుగ చేసుకోకూడదు అని వాడు నిర్ణయించుకున్నాడు అనుకోండి, వాడి బుద్ధిని ఏమంటాం మనం? దుమ్ము లేవటం వల్ల వాడికి ఎలర్జీ వచ్చే నిజమే, కానీ పండుగ వల్ల ఎలర్జీ రాలే, అక్కడ ఆల్రెడీ దుమ్ము ఉంది అక్కడ, ఆ దుమ్ము దులుపుకోవాల్సిందే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో జన్మలో అయినా నువ్వు దులుపుకోవలసినదే. దులుపుకోకుండా ఏ భగవంతుడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఆ దులుపుకునేదో ఇప్పుడే దులుపుకో, కావాలంటే ముప్పుకు గుడ్డ ఏదో కట్టుకో, కానీ నేను భగవన్నామం చేయను, దానివల్ల నాకు కష్టాలు వస్తాయి. దుమ్ము దులుపుతూ ఉంటే కష్టాలు వస్తాయి. మరి ఇన్నాళ్ళు పడుకుని ఓ చెయ్యి ఇలా పెట్టేసాం అనుకోండి, జామ్ అయిపోతుంది. ఇంకా చెయ్యిని ఉపయోగించాలి, ఏం చేయాలి, కడుపుతాం. మరి కడుపుతే నొప్పి పెడుతుంది అని కడపదన్నాం అనుకో, ఏమవుతుంది, అలాగే ఉంటుంది. కానీ అది నొప్పి మంచిదా చెడ్డదా? మంచిదేగా. కార్పణ్య దోషో భరత స్వభావ, ఆ దోషం వచ్చేసింది నాకు కృష్ణ, నాకు భయం వేసుకోండి, నేను తీరువుని అయిపోతున్నాను, నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. తెలుస్తూనే ఉంది అర్జునుడికి యుద్ధం చేయాల్సిందే అని, కానీ లోపల భయం, నా తాత మీద, నా తండ్రి మీద, నా బంధువుల మీద, నా అన్న తమ్ముళ్ళ మీద, నా రక్త సంబంధికుల మీద నేను బాణం వేయాలా? లేను, కార్పణ్య దోషో భరత స్వభావ. పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేత, ధర్మం అంటే ఏమిటో కూడా నేను కన్ఫ్యూజ్ స్థితిలో ఉన్నాను. ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, నువ్వేనా నాకు చెప్పావు? ఇప్పుడేగా నేర్పించింది అంతా కూడా తల్లిని తండ్రిని వాళ్ళని గౌరవం. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? చేసే దానం అంటే ధర్మ సమూఢ చేత. ఏది ధర్మం ఇంతకి? ఏది ఉచితము? నన్ను నేను చేయమంటావు? ఏది ధర్మమో నాకు తెలియటం లేదు. నిశ్చితం బ్రూహితమే, నాకు ఖచ్చితంగా ఇది మంచి జరుగుతుంది అని చెప్పు నువ్వు నాకు. నువ్వు చెప్పు నాకు. శిష్య స్నేహం సాధిమాత్వం, నేను నీ యొక్క శిష్యుడును శరణాగతుడును. ఈ పిరికివాడు ఈ రెండు లక్షణాలు తెచ్చుకోవాలి, ఒకటి శిష్యుడు అవ్వాలి, రెండోది శరణాగతి అవ్వాలి. ఇది రెండు అయిన తర్వాత మాత్రమే భగవద్గీత మనకి తన రహస్యాలను చెప్పడం మొదలైంది. ఇంకా మొట్టమొదట మనం ఏం చేసుకున్నాం, ముందేవాళ్ళం మనం ధర్మక్షేత్రే కురుక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా స్వార్థయుతమైనటువంటి పనులు చేస్తున్నాం కనుక, స్వార్థ పూరితమైనటువంటి లక్ష్యాలే మనకి ఉన్నాయి కనుక, మనం చేస్తున్నటువంటి పరమార్థ పనులు కూడా స్వార్థం కోసమే చేస్తున్నాము అనేటువంటి బుద్ధితనము ఆవరించి ఉన్నది. ఇందాక నేను నీకు ఉదాహరణ చెప్తాను కదా, ఇంకోళ్ళకి చదువు చెప్తేనే నీకు జీతం వస్తుంది. కానీ జీతం ఎందుకు వస్తుంది? పరమార్థం చేస్తున్నావు కనుక. బిజినెస్ వాడికి డబ్బు ఎందుకు వస్తుంది? వాడికి కావాల్సి నమ్ముకుంటే రాదు. నా పెళ్ళాం పిల్లలకి డబ్బు ఇవ్వాలండి, నేను 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను, అంచేత మీరు వస్తువు కొనుక్కోండి అంటే వాడు చచ్చిన కొనుక్కోడు. ఏది కొనుక్కుంటాడు? వాడికి కావాల్సింది కొనుక్కుంటాడు. వాడికి కావాల్సింది ఇవ్వటమే కదా పరమార్థం అంటే. పరమార్థం అంటే ఇంటి ఇతరులకు కావాల్సింది ఇవ్వటం. నువ్వు ఏ ఉద్యోగాలు చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఇతరులకి ఉపయోగపడేదైతేనే నీకు ఏవైనా ప్రతిఫలం వస్తుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు బుద్ధిగా, నా స్వార్థం కోసం ఆ పని చేస్తున్నాను అనుకుంటున్నావు, అది ధృతరాష్ట్ర స్థితి. దాంతో భగవద్గీత ధృతరాష్ట్రుడు చెప్పాడు ఇంతకీ నన్ను ఏం చేయమంటావు బాబు అని. సరే అర్జునుడు లేచి నించున్నాడు, ఇద్దరు సేనల మధ్య రథాన్ని పెట్టాడు, చేత చేతులు కళ్ళు ఉండిపోయి దాండేవన్ చేతుల నుంచి పడిపోతుంది అన్నాడు. ఎందుకు పడిపోతుంది అన్నాడు. ఆ యుద్ధానికి గెలిచే పరిస్థితి ఏం కనిపించకలే అతనికి. భీష్ముడు ఇచ్చామృత్యు ఉన్నాడు. భీష్ముడిని ఎవరు చెప్పగలడు? ఆయన చచ్చిపోతాను అనుకుంటే, ఆయన చచ్చిపోతాను అనుకుంటే బాణాలు పట్టుకురాడు, బాణాలు వదిలేసి వస్తాడు. ఎదురకుండా బాణాలు వేసుకుని నిల్చున్నాడు. అంటే గ్యారంటీగా ఆయన చంపటానికి వచ్చాడు కానీ చావటానికి రాలేదు. ఇంకేం చంపుతావు? చంపలేదు. ద్రోణుడు చాలాసార్లు మీకు తెలుసు కదా సంఘటన, ద్రోణుడిని ఎప్పుడు మీరు చంపగలరు అంటే. ఆయన అస్త్ర సన్యాసం చేయాలి. నేను యుద్ధం చేయను అని ఆయన అస్త్ర సన్యాసం చేశాకే నువ్వు ఆయన్ని చంపగలవు. ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు, అస్త్ర సన్యాసం ఎందుకు చేస్తాడు? అర్జునుడికి వీళ్ళిద్దరు గొప్పతనం చాలా డైరెక్ట్ గా తెలుసు, క్లోజ్ గా తెలుసు. భీష్ముడి యొక్క గొప్పతనము, ద్రోణాచార్యుడి యొక్క గొప్పతనం. ఇంకేంటి ఎదుర్కొన్నా కర్ణుడు ఉన్నాడు. కర్ణుడికి ఈయన తండ్రి గారే ఓ వరదానం ఇచ్చాడు మూడ్లోకి వచ్చేసి. నిన్న ఆయన నేను ఇంక బాణం ఇస్తున్నాను, ఈ బాణం నువ్వు ఎవరి మీద వేస్తావు ఒకసారి గ్యారంటీగా వాడు చచ్చిపోతాడు. మిలిటరీ సీక్రెట్స్ ఆర్ నో సీక్రెట్స్ అని కదా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంచేత అర్జునుడు తండ్రి అర్జునుడికి చంపటానికి కర్ణుడికి ఒక బాణం ఇచ్చాడని, ఆ బాణం కర్ణుడి దగ్గర ఉందని అందరికీ తెలుసు, అర్జునుడికి తెలుసు. అసలు మొత్తము దుర్యోధనుడు మహాభారత యుద్ధం ఆ ఒక్క బాణం మీద ఆధారపడి చేశాడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు చాలాసార్లు. భీష్ముడి మీద వాళ్ళ మీద కాదు, ఎందుకంటే అటు భీష్ముడు ఇటు అర్జునుడు, అర్జునుడు నేర్పిస్తే మహాభారత యుద్ధం అయిపోయింది, ఇంకేం లేదు గొడవ. దాని తర్వాత జయధ్రుడు, ఈ జయధ్రుడు గారికి ఒక వరం ఇచ్చాడు శివుడు. అర్జునుడితో నువ్వు దెబ్బలాడితే నేను చేయలేను, ఇంకే అర్జునుడితో దెబ్బలాడి నేనే ఓడిపోయాను, కానీ మిగతా నలుగురు పాండవుల్ని ఒకరోజు యుద్ధంలో నువ్వు జయించగలవు. ఆ పరిస్థితి చూడండి ఎలా ఉందో. అసలు మహాభారత యుద్ధం మొదలెట్టిన 5 నిమిషాల్లో తేలికోవాల్సింది. ఎవరి సరిగా? కౌరవులు సరిగా. ఇంకే అంటే కర్ణుడు రెడీగా ఉన్నాడు, అర్జునుడి మీద బాణం వేసేస్తాడు, అర్జునుడు పోయాడు. జయధ్రుడు ఉన్నాడు అదే రోజు, ఒకరోజు చంపేయగలని చెప్పాడు కదా శివుడు. ఇంకా అర్జునుడు పోయాడు మొదటి బాణంతో, జయధ్రుడు యొక్క దెబ్బతో మిగతా 4 పోయాడు అదే రోజు. ఒకరోజు ఆపగలడు కనుక వరం ఉంది. ఇంకా భీష్ముడు ద్రోణుడు మిగతా వాళ్ళని పూత కోత కోసేసి ఉండేవాడు, ఒకే రోజులో ఎగిరిపోయి ఉండేది. అది అర్థమైంది అర్జునుడికి, ఇదేదో ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, అంత ఈజీగా మనమేం గెలవలేము, అసలు గెలవటమే కాదు అసంభవమే మనం గెలవటం అన్నది. అందుకు తిరిగితనం వచ్చిందంటే, ఎందుకు అర్జునుడికి తిరిగితనం వచ్చింది అంటే ఆయన మహావీరుడే, కానీ ఎంత మహావీరుడైనా అసంభవాన్ని సంభవం చేయలేడు కదా. కానీ మొత్తం భాగవతములో అంటే శ్రీకృష్ణుడి యొక్క శరీరము భాగవతం అంటే, అందులో ఏం చెప్తాడు అంటే అసంభవం అన్నది నీకు, భగవంతుడికి అసంభవం అనేది ఏమీ లేదు. నువ్వు భగవంతుడికి శరణాగతి అవ్వగలిగితే నీ జీవితంలో కూడా అసంభవం అన్నది ఏమీ ఉండదు. అందుకని ఇక్కడ శరణాగతి అని చెప్తున్నాడు. శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపన్నమా, మానసిక స్థితి మనం తెలుసుకోగలిగితే. ఏంటి ముందు నేను నీ యొక్క శిష్యుడిని. శిష్యుడు అంటే అర్థం ఏంటి? గురువు చెప్పింది చేసేవాడు, గురువు చెప్పింది క్వశ్చన్ చేసేవాడు కాదు. క్వశ్చన్ చేయడు ఇంకా శిష్యుడు. ఆ మానసిక స్థితి ఈనాడు లేదు. ఇంకా మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే 2 భయంకరమైనటువంటి సాధనా విషయాలను మనం మర్చిపోయాం. దానికి అడ్డు తగిలేటటువంటి 2 భయంకరమైన విషయాలు నేర్పుతాం. సాధనలో 2 ఉండాలి. దాన్నే సాయి ఏమంటాడంటే సబూరి నిష్ట, దాన్నే భవానీ శంకరం అంటే శ్రద్ధ విశ్వాసం జరుగుతున్నట్టు. ఇది 2 లేవు, విశ్వాసము లేదు శ్రద్ధ లేదు. విశ్వాసము అంటే ఏంటి? చాలా మంది మర్చిపోయారు విశ్వాసము అంటే ఏంటి ఏమిటో. భగవద్గీత యొక్క 4వ అధ్యాయంలో ఈ విశ్వాసం గురించి చెప్తాడు. శ్వాస అంటే మీకు తెలుసు కదా, శ్వాస అంటే ఏంటి కదా, ఉప్పు లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, ఉప్పు లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది. మనందరం ఇక్కడ శ్వాస పీల్చుకుంటున్నాం. ఏ శ్వాసను పీల్చుకుంటున్నాం? ఈ గాలిని, ఇక్కడ ఉన్నటువంటి మన చుట్టూరా ఉన్నటువంటి గాలిని పీల్చుకుంటున్నాం. కానీ ఆ శ్వాస లోపలికి వెళ్ళగానే జరిగే మ్యాజిక్ మీకు అర్థమవుతుందా? ఇదే వాయువు నన్ను నాలాగే ప్రవర్తింపజేస్తే మిమ్మల్ని నీలాగే ప్రవర్తింపజేస్తుంది. అది శ్వాస లేకపోతే మీరు లేరు నేను లేను, కరెక్టే కదా? శ్వాస లేకపోతే మనం ఎవరూ లేవు, కానీ శ్వాస ఉంది. ఏ శ్వాసను మనం పీల్చుకుంటున్నాం? ఈ శ్వాసనే. అందరూ మనం అందరం పీల్చి వదిలేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గాలిని. కానీ గాలిని మనం పీల్చుకుంటూ ఉంటే జరిగే మ్యాజిక్ మనం గమనించే అంటే మనము ధృతరాష్ట్రులము కనుక, ఉద్యవాళ్ళము కనుక ఏం జరుగుతుంది? ఇదే శ్వాస వల్ల నేను నేనుగా జీవించగలుగుతున్నాను, మీరు మీరుగా జీవించగలుగుతున్నాను. అంటే మీరు మీరుగా జీవించటానికి, నేను జీవించటానికి ఇంకాస్త మీరు దాన్ని సూక్ష్మీకృతం చేయగలిగితే చెట్టు చెట్టుగా జీవించటానికి ఆ శ్వాసేగా కారణం, ఈ వాయువేగా. అంటే వేప చెట్టు వేప చెట్టుగా జీవించటానికి ఈ వాయువే కారణం, దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టుగా జీవించటానికి ఈ వాయువే కారణం, తులసి చెట్టు తులసిగా జీవించటానికి ఈ వాయువే కారణం. మరి జంతువులు, పిల్లి ఉంది, కుక్క ఉంది, పావులు ఉన్నాయి, రకరకాలైనటువంటి విషకీటకాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏ శ్వాసం పీలుస్తున్నాయి? ఈ వాయువునే పీలుస్తున్నాయి. దాన్ని తెలిపినటువంటి వాడు గురువు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏమి చరాచరం, ఎత్తదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురు. ఈ చరాచర జగత్తులో ప్రతిదీ ఈ శ్వాసమే పీల్చుకుంటోంది. కానీ శ్వాస ఏమవుతుంది? మీలోకి వెళ్ళేసరికల్లా మీలాగే ప్రవర్తిస్తుంది. వేప చెట్టులోకి వెళ్ళేసరికల్లా అది వేప చెట్టు గుణాలు కలిగింది అవుతుంది. తులసి చెట్టులోకి వెళ్ళేసరికల్లా అది తులసి చెట్టు గుణాలు కలిదిగా అవుతుంది. అంటే ఈ శ్వాస ఏమవుతుంది? విశేషమైనటువంటి గుణాలు కలదిగా మారుతోంది. అవునా? విశేషమైనటువంటి గుణాలు కలదిగా దాన్ని విశ్వాసము అంటాం. అది విశ్వాసము అంటే ఇది శ్వాస. జ్ఞానము విజ్ఞానము, శ్వాస విశ్వాసం. ఇంకట నీకు విశ్వాసం ఉండాలి అంటే అర్థం ఏంటి? నువ్వెవరివో అలా ఉండు. దాన్నే భగవద్గీత యొక్క 3వ అధ్యాయంలో ఏం చెప్తాడు? స్వధర్మే నిధర్మ శ్రేయ పరధర్మో భయావ. ఎందుకు భయావా అంటే నువ్వు ఇంకోలాగా ప్రవర్తించలేవు, ముసలు వేసుకోగలవు తప్ప. నీ శ్వాస ఎలా ఉందో నువ్వు అలాగే ప్రవర్తించగలవు, కానీ ఇంకోలాగా ప్రవర్తించలేవు. నువ్వు ముసలు వేసుకోవచ్చు, గడ్డాలు అది పెట్టి జపమాల అది పెట్టుకుంటే బయట ఒక వేషం వేసేస్తావు ఒక ఋషిలాగా, కానీ నువ్వు నువ్వే, నువ్వు మాత్రం మారవు. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసాన్ని మార్చటానికి నువ్వు నీలాగా ఉంచకుండా ఇంకొక శక్తిలాగా మారటానికి ఏర్పడేటటువంటి శక్తిని శ్రద్ధ అంటాం మనం. అది భారతీయ ఆధ్యాత్మిక అయితే మానవ జాతికి ఇచ్చిన అద్భుతమైనటువంటి సందేశం. అవి రెండూ లేవు మనకి ఇప్పుడు. విశ్వాసము లేదు, రెండోది శ్రద్ధ లేదు. ఈ విశ్వాసము శ్రద్ధ ఎవరికైతే కలిగి ఉంటుందో, విశ్వాసం ఉన్నటువంటి వాడిని శిష్యుడు అంటాం, శ్రద్ధ ఉన్నటువంటి వాడిని శరణాగతుడు అంటాం. శరణాగతి అంటే ఇంకా నేనేమి చేయలేను, నీ మీద పడిసిన భారం అంతా కూడా అనే శ్రద్ధ అవుతుంది కదా. ఇంకా మొదటి అధ్యాయంలో మనం ఏం చేస్తున్నాం? మనం ఏ పని చేస్తున్నా కూడా పరమార్థకరమైనటువంటి పని చేస్తున్నాము, కానీ దానికి స్వార్థం అనేటటువంటి ముట్టుకు వేసుకుని దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గుర్తించలేనటువంటి బుద్ధివాది స్థితిలో ఉన్నాము. రెండోది ఏం అర్థం చేస్తున్నాం? మనకి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించాలి అంటే భయం వస్తుంది. మామూలుగా ఇంకో పని ఏదైనా చేయాలి, బిజినెస్ ఉంది, డబ్బులు చేయాలి, మనకి నో రిస్క్ నో గెయిన్ అని తెలుస్తుంది. ఒకవేళ రిస్క్ వచ్చినా కూడా ఏమనం. కానీ ఆధ్యాత్మిక జగత్తే నాకు తెలిసి ఏంటి అంటే అసలు ఎక్కడ రిస్క్ లేదు. అక్కడ ఉంటే ప్రాఫిటే ప్రాఫిటే, లాస్ అనేది లేనే లేదు. అక్కడ అక్కడ నాటుకోవడానికి భయపడుతున్నాం, తిరిగి తనవుస్తున్నాం. అప్పుడు మన మనస్సు ఈ శ్లోకంతో రెడి చేసుకోవాలి. సార్పణ్య దోషోపస్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్నేహం చాభిమాన్ త్వాం ప్రపన్నం. లాస్ట్ లైన్ మీరు నిరంతరం గుర్తుంచుకోండి. గీతలో మనం ఏ విధంగా అయినా గీతా సాధనలో గుర్తించి వెళ్ళాలి అంటే ఈ మానసిక స్థితి ఉండాలి. నేను కృష్ణుడిని శరణాగతి అండి. చూడండి, శరణాగతి లోక్స్ కాదు, ఆచరణలో చెప్పండి. ఇది చెప్పాక నలభై ఐదో శ్లోకం చూడండి, భగవద్గీత 2వ అధ్యాయం. శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఇచ్చాడు మొత్తం భగవద్గీతకి. నాకు తెలిసే ఇదే సూత్రం. చదవండి నాదు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద. ఈ వేదాలన్నీ వేదము అంటే సామవేదము, ఋగ్వేదము, అథర్వేదము అని కాదు ఇక్కడ అర్థం. వేదము అంటే నాలెడ్జ్. నీకు జ్ఞానం ఎందువల్ల వస్తుంది అంటే నీలో మూడు గుణాలు ఉన్నాయి కనుక అని సాంఖ్యయోగం చెప్తుంది. ఆ సిద్ధాంతాల్లోకి మనం వెళ్ళక్కర్లే. మామూలుగా భారతీయులందరికీ మూడు గుణాల గురించి తెలుసు, సత్వ, రజ, తమోగుణం. తమోగుణము అంటే అంటే పని చేయకుండా ఉండటానికి ఇనర్షియా, జడత్వం, పని చేయాలనిపించకపోవడం. రజోగుణం అంటే పని చేయాలని అనిపించే. సత్వగుణం అంటే ఈ రెండింటికి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్. దీన్ని సైక్లింగ్ నేర్చుకోవటం అనేటువంటి ఉదాహరణలో అర్థం చేసుకుందాం. సైక్లింగ్ రానటువంటి వాడు, లేకపోతే ఇప్పుడు మనం లెవెల్ పెరిగింది కనుక కారు లోన్స్ అవి ఇస్తున్నారు కనుక సైకిల్ అనేటువంటి చిన్న విషయం మనం ఉదాహరణ తీసుకోవచ్చు. కారు డ్రైవింగే అనుకుందాం. ఊహించటమే కదా. ఒకసారి వివేకానంద, అప్పటికి ఇంకా వివేకానంద అవలే, తిరుగుతున్నాడు భారతదేశం అంతా కూడా, రాజస్థాన్ లో తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు మంచి దాహం వేసింది ఆయనకి. రాజస్థాన్ లో నీళ్లు అవి ఎక్కడా దొరకలేదని ఎక్కడో ఒక బావి కనిపించింది, దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే కొంచెం దూరం నుంచి అతను చూసింది ఏంటి అంటే ఒక కూలీ వాడు వచ్చి ఇలా చేతిలో పెట్టుకున్నాడు, ఇలా తుంపి గాలిలో ఇలా అనుకుని తింటున్నాడు. వచ్చి తుంపుతున్నాడు, గాలిలో ఇలా అనుకుని తింటున్నాడు. ఏం చేస్తున్నావు అంటే అక్కడ ఉప్పు ఉంది అనుకుని తింటున్నాను అన్నది. ఇచ్చాడ అనుకునేది ఏదో ఉప్పు అనుకోవటం ఎందుకు, పంచదక్ష పరమాన్నాన్ని ఉందనుకుని తినచ్చు కదా. భావం అర్థం చేసుకోండి. మన ఊహ కూడా మన బ్రెయిన్ లాగే ఆలోచిస్తుంది, అంతకంటే పెద్దది ఆలోచించాం మనం. అంచేత ఎందుకు ఇదంతా వచ్చింది అంటే సైకిల్ ఉదాహరణ ఇవ్వబోయాను నేను. తప్పు తప్పు తప్పు. మెర్సిడీస్ కారు ఉదాహరణ ఇవ్వాల్సింది, లేకపోతే రోల్స్ రాయిస్ కారు ఉదాహరణ ఇవ్వచ్చు కదా. ఉదాహరణకి ఏముంది, ఇక్కడ సైకిల్ లేదు, కారు లేదు, ఏమీ లేదు. అంచేత నేను తప్పు సవరించుకుని వివేకానంద ప్రకారము ఏ కారులోకి వెళ్తున్నాం మనం, రోల్స్ రాయిస్ కారుకి వెళ్తున్నాం. ఉంది తెచ్చి పెట్టాడు మాస్టర్, ఈ రోల్స్ రాయిస్ కారు మీద వెళ్ళండి అన్నాడు. వెళ్ళనన్నా పక్కన మాస్టర్ అన్నాడు. వద్దయ్యా నాకు రోల్స్ రాయిస్ వాళ్ళు ఇంకా పట్టి వచ్చేస్తున్నాను. ఇంత ఎంత మంచి గురువు గారు కారిష్టం చేసి చోటం లేదు. కానీ కార్లు ఇచ్చే శిష్యుల్లాగే ఇంకొంత రకమైన శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళు పక్కన. ఇది మీకు అర్థం కావటం లేదయా, నీకు కాల్త రైలు రాదు, నువ్వు కారిస్తే ఏం లాభం, అందుకని ఆయన వద్దంటున్నాడు తప్ప. అర్థమవుతుందా? సమోగుణం అనమాట. ఒక జ్ఞానం లేదు, అజ్ఞానం. అలాగా మనం చాలా పనులు ఎందుకు చేయమంటే మనకి అజ్ఞానం కనుక. ఆ పనులు ఎలా చేయాలో మనకి రాదు. యోగ సాధన ఎందుకు చేయము అంటే కారు డ్రైవింగ్, సైకిల్ డ్రైవింగ్ కంటే యోగ సాధన చాలా ఈజీ. కానీ ఎవరికి తెలుస్తుంది? అవి తెలియని వాడికి వద్దులే, మనకి మనకి కాదు కాదనే వద్దులే అని మానేస్తాడు. అది తమో గుణము. ఇంకోటికి కారిష్టం. రజనీష్ పేరు మీరు చాలా మంది వినింటారు. ఆయన దత్తుడే నాడు, ఆయన శిష్యులు ఆయనకి ఎప్పుడు 11 తెల్లటి మెర్సిడి రోజు రాజస్థాన్ ప్రజెంట్ ఇచ్చారు. ప్రతి జన్మ డిసెంబర్ 11 ఆయన బర్త్డే. ఆయన బర్త్డే నాడు ఆయన శిష్యులు ఎప్పుడు ప్రతి సంవత్సరం 11 రోజు రాజస్థాన్ ఆయనకి ప్రజెంట్ చేశారు. ఇండియా నుంచి ఆయనకి ఎంపించాడు రజనీష్. ఎందుకంటే చాలా మంది తెలియదు,
ఎందుకు చేశారు అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నిన్ను నోరు మూసి ఊరుకోవచ్చుగా, ద యూరిన్ డ్రింకింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఎవరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మీకు చెప్తున్నా? ఆయనే చెప్పుకున్నాడు కదా నేను శివాంబు తాగుతాను. సరే ఏం చెప్పాడు అంటే ద యూరిన్ డ్రింకింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే సరే ఆయన్ని సంధించడానికి దానికి ప్రయత్నిస్తే ఆయన శిష్యులు ఆయన వలలో ఇరగకుండా ఆయన్ని అమెరికాకి పంపించేశారు. మరి అమెరికాకి పంపించేస్తే ఏమైంది, కేవలము ఆయనకి మొదటి 6 నెలలలో 64,000 ఎకరాల ఆశ్రమ నిర్మాణానికి స్థలం ఇచ్చారు. 64,000 ఎకరాలు అమెరికాలో. ఇండియాలో ఏం చేశారు ఆయన్ని తెలియదు. ఆయన ఏం చెప్పాడు మనం ఒక్కసారి కూడా ఆలోచించాం, ఎందుకు ఒక వ్యక్తికి, అది కూడా గవర్నమెంట్ బ్యానిష్ చేసినటువంటి వ్యక్తికి 64,000 ఎకరాలు ఎందుకు ఇచ్చారు ఆలోచించాం మనం. నాకు చెప్పకండి రజి, భారత రాష్ట్ర స్థితి అంటే అది. అది కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి. మనం ఎంత బుద్ధి వాళ్ళం, ఇద్దరుకున్న వాడి గొప్పతనం తెలుస్తూనే ఉంది. వాడు ఎందుకంత గొప్పవాడు అయ్యాలో అని ఆలోచించాలి తప్ప మేము వినమండి పేపర్లు వాడు రాశాడు అంటే పేపర్ వాడు ఎంత గొప్పవాడో మీకు తెలుసు నాకు తెలుసు. పేపర్లో పడింది కరెక్ట్ కాదు కదా, ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు ఆయన గురించి ఏం చెప్పారు అన్న నువ్వు అడగాలి తప్ప పేపర్లో చదివామండి మంచి వాడు కాదు. పేపర్లో రకరకాలుగా పడుతూ ఉంటాయి, అన్ని ఒప్పుకుంటున్నావు మనం మనకు తెలుసుగా. అది భారత రాష్ట్ర స్థితి అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం కళ్ళున్న వాళ్ళం కాదు, మనకేమీ తెలియదు. మన శరీరం గురించి తెలియదు, మన బ్రెయిన్ గురించి తెలియదు, మన ఇంద్రియాల గురించి తెలియదు. ఆయనకి 64,000 ఎకరాలు ఇచ్చేసాక కారు ఇస్తారు కదా, మరి 64 ఎకరాలలో ఈయన కారు మీద వెళ్ళేవాడు. అలా వెళ్తే ఆ కారు అలా వదిలేసినాయి. మళ్ళా అది ఎంతవరకు వెళ్తే అక్కడ ఆయన దిగిపోయాక మళ్ళీ ఆ కారు ఎక్కేవాడు కాదు. ఆ కారు ఏమయ్యేదో ఆయన పట్టేది కాదు, మళ్ళా కొత్త కారు కావాలి. ఏ రోజు కారు ఈయన దర్శనానికి ఆ రోడ్డుకి ఇరుపక్కల మనుషులు నుంచుని ఉండేవాడు. ఈయన ఫుల్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. రోల్స్ రాయల్స్ కారు చాలా స్పీడ్ వెళ్ళగలదు, 250-300 ఆ స్పీడ్ లో రన్ చేయొచ్చు. అందులో ఈయన ఆశ్రమంలో ఏర్పరచుకున్నటువంటి రబ్బరైజర్ రోడ్స్ వెళ్ళి ఏం చేశాడు అక్కడ దిగేశాడు. ఆయన అదృష్టం, మరి ఆయన తపశక్తి ఏదో ప్రతిసారి యాక్సిడెంట్స్ అలా చేస్తూనే ఉండేవాడు. ఆయనకి ఏమవలేదు, ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏమవలేదు, అది వేరే విషయం. ఇది రజోగుణం. ఇందాక అన్నది అజ్ఞానం. కారు కావాలి ఇచ్చినా కూడా నాకు వద్దే కదా, ఎందుకంటే డ్రైవింగ్ రాదు. ఆయన రెండో స్థితి డ్రైవింగ్ వచ్చు, రజోగుణ స్థితి ఓవర్ స్పీడ్ అన్నమాట. రెండు లాభం లేదుగా, ఓవర్ స్పీడ్ అవుతే యాక్సిడెంట్, అజ్ఞానం అవుతే అసలు అది ఉపయోగపడదు. మరి ఏం కావాలి, బ్యాలెన్స్ కావాలి, అది సమస్య రజోగుణం. అంతేత కావాల్సింది ఏంటి అంటే సత్వగుణం కావాలి. అంతేత పరిపాలన చేసేటటువంటి విష్ణువు సత్వగుణ సంపన్నుడు అని చెప్తాం మనం. సృష్టికర్త అయినటువంటి వాడు ఎవరు, రజోగుణ సంపన్నుడు బ్రహ్మ. అంతేత సృష్టికర్త ఏది తయారు చేసినా అది నాశనం అయిపోతూనే ఉంటుంది. రజోగుణం కదా ఇందాక నేను చెప్పాను కదా, డైనాసోర్స్ ఉండేవి ఇప్పుడు డైనాసోర్స్ లేవు. మనం మానవ జాతి ఇలాగే ప్రవర్తించాం అనుకోండి, ఖచ్చితంగా మనం కూడా డైనాసోర్ జాతికి చెందుతాం. అంటే ఏంటి, ఈ జాతి అంతరించిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మానవ జాతి అంతరించినంత మాత్రాన దృష్టి ఆగదు. చాలా పిచ్చి పిచ్చిగా చాలా మంది సైంటిస్ట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే పృథ్వీ అంతరించిపోతుంది అని చెప్తారు. పొల్యూషన్ వల్ల ఏం అవ్వదు, పృథ్వీకి ఏమీ అవ్వదు. అయ్యేది మనిషి ఉంటే ఉంటాం, లేకపోతే ఎగిరిపోతాం మనం. కానీ మనకి మిగతా ప్రాణులకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే మనం ఎగిరిపోతామని మనకి తెలుసు. మిగతా ప్రాణులకి అసలు ఈ గందరగోళం అంతా ఏం తెలియదు. ఒక సృష్టి ఉందని, ఆ సృష్టికి ఒక లక్ష్యము ఉందని, దానికి ఒక పరిణామక్రమం ఉందని, ఆ పరిణామక్రమంలో సృష్టికి అనుగుణంగా మనం జీవిస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని, యోగ విద్య కనుక నేర్చుకుంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టేటటువంటి ఆ పరిణామక్రమాన్ని 5 సంవత్సరాల 8 నెలల 9 రోజుల్లో దాటివేయవచ్చు అని ఈక్వేషన్ ఇచ్చాడు ఒక యోగి. యోగ విద్య మీరు మొదలెట్టిన రోజు మీరు నోట్ చేసుకోండి, మీరు పద్ధతి ప్రకారము డెవలప్ చేసుకుంటే వెళ్ళిపోతే 5 సంవత్సరాల 8 నెలల తొమ్మిది రోజులలో మీరు మొత్తం యోగ విద్య యొక్క పరాస్థితికి వెళ్ళిపోతారు. మొత్తం సృష్టి రహస్యాలన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. అది వాళ్ళు ఇచ్చే గ్యారంటీ. కానీ సమస్య చూడండి, రిటైర్ అయిపోయాక ఒక 6 సంవత్సరాలు మేము ఈ విద్యకి కేటాయిస్తాం, పూర్తిగా మా జీవితాన్ని ఇచ్చేస్తాం, మాకు చెప్పండి అని ఇంతవరకు ఏ గురువు దగ్గరికి ఒక శిష్యుడు రాలేదు అని వాళ్ళ బాధ. రిటైర్ అయిపోయాం, ఇంకా వయస్సు ఉంది, ఓపిక ఉంది, ఇంకా పార్ట్ టైం జాబ్ చేసే ఓపిక ఉంది. చేసేవాళ్ళు చాలా మంది మనకి తెలుసు. కానీ సరే, నేను రిటైర్ అయిపోతున్నాను, 6 సంవత్సరాలు టైం ఇస్తున్నాను, నేను మీ ఆశ్రమంలోకి వచ్చి చేరుతున్నాను. నేను 5 సంవత్సరాల 8 నెలల 9 రోజులు చాలు. ఆ 9 రోజులు కూడా నవరాత్రులు అంటాం. సంవత్సరానికి 2 సార్లు వసంత నవరాత్రులు అంటే రామనవరాత్రులు, రెండోది మొన్ననే జరిగినటువంటి అక్టోబర్లో వచ్చేటటువంటి శరణ్ నవరాత్రులు. ఇది 9 రోజులు అన్నమాట పరీక్షలు, ప్రకృతిలో. ఎవడైనా అప్పుడు పరీక్షించుకుని ఆ 9 రోజుల్లో యోగి అయిపోవచ్చు. ప్రకృతి ఇచ్చేటటువంటి శక్తి అది. మీరు నేను ఎప్లై చేయాలని మాస్టారు అది ఏం లేదు, ప్రకృతిలో ఎప్పుడు చేసుకునేది ఏమి లేదు, డైరెక్ట్గా ఎంటర్ అయిపోవటమే. వస్తే వస్తుంది, లేకపోతే మన నెక్స్ట్ టైం. కానీ మీకు ఎక్కడైనా ఒక్కసారి అయినా అసలు 6 సంవత్సరాలలో మీరు యోగులు ఖచ్చితంగా అంటే సర్టిఫైడ్ యోగీస్. సర్టిఫైడ్ యోగీస్ అంటే ఏంటి? జాత్యంతర పరిణామ పతంజలి యోగ సూత్రాల్లో నిన్న నేను తీసుకొచ్చాను. ఏదైనా ఒక వస్తువును పెట్టుకుని దాన్ని ఏ వస్తువుగా మార్చేయవచ్చు. జాతి అంతర పరిణామ సూర్యకిరణాలతో అది చేయవచ్చు. 6 సంవత్సరాల్లో అంతేకాదు, మీరు ఏ మ్యాజిక్లు అయినా చేసేయవచ్చు. చచ్చిపోయేటటువంటి వాడికి హార్ట్ మార్చేసి ఇంకో హార్ట్ పెట్టడం అనేది 6 సంవత్సరాల్లో నేర్చుకోవచ్చు అంటే మీరు నమ్ముతున్నారా లేదా? డాక్టర్ ఎంఎస్ ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది? ఆ ట్రైనింగ్ మొదలెట్టాడు, మొదలెట్టిన 6 సంవత్సరాల్లో వాడు సర్జన్ అయిపోతుంది. అంతవరకు నెత్తురు చూస్తూ తిరిగి పడేవాడు హార్ట్ తీసి హార్ట్ పెట్టగలిగేటటువంటి స్థితిలోకి 6 సంవత్సరాల్లో వస్తున్నాడు కదా. మరి నీ మానసిక స్థితిని మార్చుకోవటానికి 6 సంవత్సరాలు అక్కర్లేదు. అసలు తీవ్ర సంవేగాన మాసన్న అంటాడు పతంజలి. అయితే అసలు నీకు తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే ఇప్పుడే అయిపోతావు నువ్వు, అది ఈ క్షణమే తక్షణమే అయిపోవచ్చు నువ్వు. అతీవ్రమైనటువంటి సంవేగం ఉంటే ఎందుకు? శరీరానికి బ్రెయిన్ కి మధ్య లింక్ పెట్టి ఆపరేషన్ చేయటానికి కావలసినటువంటి ఆ సున్నితత్వం మన చేతి వేళ్లకి రావటానికి 6 సంవత్సరాలు పడుతుంది ట్రైనింగ్. జ్ఞానము దానికి, కానీ ఆ జ్ఞానం నేర్చుకోవటానికి చేతి వేళ్ళని ఉపయోగించుకోకుండా కళ్ళు ముక్కుని కేవలము ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉంది, ఇలా గీత గీయాలి, ఇక్కడ నరం వస్తుంది, ఇక్కడ నుంచి నెత్తరు ఇలా వెళ్తుంది, కత్తి ఇక్కడ తగలకూడదు, ఇదంతా నేర్చుకోవటానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి? కాస్త సీరియస్ గా ప్రయత్నం చేసి ఒక రోజులో నేర్చుకోవచ్చు. మీకు నిజంగా మీ వేళ్లకి ఆ ప్రవీణత రావాలి అంటే కష్టం, ప్రాక్టీస్ చేయాలి. కానీ ఆ జ్ఞానం ఎంతసేపట్లో వస్తుంది మీకు? ఇంత చెప్పినా కూడా ఒక వ్యక్తి కూడా నేను ఒక 6 సంవత్సరాల పాటు సరే నాకు తింటానికి ఉంది, ఏదో తింటాను నేను, శరీరంలో ఇంకా కాస్త సాధనలు చేసుకునేటటువంటి సామర్థ్యం ఉంది, చూస్తాను అదేంటో. గురువులు చెప్తున్నారు కదా 5 సంవత్సరాలు 8 నెలలు 9 రోజుల్లో ఇది అయిపోతుంది అని. కానీ వాడు ఏమంటాడు, నా ఇంట్లో కూర్చొని చేయాలంటాడు. సర్జన్ ఇంట్లో కూర్చొని అవుతాడా? ఎక్కడ పోవాలి వాడు? మరి దానికి తగిన వాతావరణం కావాలి కదా. అంతేత మొదటి వాతావరణం ఏంటో నిన్న చెప్పుకుందాం. మనం ఆవులు ఉండాలి అక్కడ చుట్టుపక్కల. ఆ మానసిక స్థితి మనకి రావాలి అంటే ఆ గోసేవ. ప్రతి ఋషి యొక్క ఆశ్రమంలోనే మీరు చూడండి ఖచ్చితంగా ఆవులు ఉండేవి, అది కూడా వేలాది సంఖ్యలో ఆవులు ఉండేవి. సత్యకామ జాబాలి ఉదాహరణించి నేను చెప్పాను. నేను అసలు కేవలము 400 ఆవుల్ని 1000 ఆవులు చేయగలిగేటటువంటి స్థితి మాత్రమే నువ్వు చేసుకుని ఆవులతో మాత్రం ఉంటే నీకు బ్రహ్మజ్ఞానం వచ్చింది. కేవలం గురువు అది కూడా అక్కర్లే. మరి అది ఎలా చేయాలి, ఏమి చేయాలి? కార్పణ్య దోషో కాచ స్వభావం. ఏమో అక్కడికి వెళ్తే ఏమైపోతాను నేను? ఏమవుతుందో 6 సంవత్సరాలు పక్కకి వెళ్ళావు, నువ్వు రిటైర్ అయితే ఉన్నావు కదా, లేకపోతే నువ్వు రిటైర్మెంట్ తీసుకోగలిగే స్థితిలో చాలా మంది ఉన్నారు. ఇంకా నేను సాహసం చూపించమంటున్నా కొంతమంది పేరెంట్స్ని. ఈ ఉద్యోగాలు ఈ చదువులు ఎలాంటివో మీకు అర్థమైపోయాయి కదా. కేవలం మీ పిల్లవాడని వాడు 16 ఏటో 20 ఏటో వాడికి ఆ మానసిక స్థితి కనుక ఉంటే పంపించేయండి అలాంటి ఆశ్రమానికి 6 సంవత్సరాలు కాదు. ఏమవుతుందో చూడండి. ధైర్యం లేదు, ఒక్క తల్లి తండ్రికి ధైర్యం లేదు. మా కాలేజీలో ఓ లెక్చరర్, తెలుగు లెక్చరర్, పిహెచ్డి చేస్తున్నాడు. పిహెచ్డి చేయడానికి వైరభావము, వైరభక్తి అనేటటువంటి కాంప్లికేషన్ చేస్తున్నాడు. సరే, నేను కెమిస్ట్రీ లెక్చరర్ అయినా నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మాట్లాడుతూ ఉంటాను కనుక కాలేజీలో కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. ఆ పిహెచ్డి చేస్తూ ఉంటే ఒకరోజు వచ్చి రామకృష్ణ గిరిజ కట్టుకోవడం సర్కోటకుడు క్రూరుడు లేడు అంది. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? తెలుసా మీకు ఆ సర్కోటాలు ఇంకా తెలుసా? నైన్ థ్యాంక్స్. హిరణ్య కట్టుకోవడంత కర్కోటకుడు క్రూరుడు లేడు. అదే అమ్మా, ఇదేంటి పూజ చేసుకుంటాను, నామజపం చేసుకుంటాను అంటే చేసుకోనివ్వకుండా గురువుని చెప్పిండే చదువు, నువ్వు నామజపం అది వద్దు అన్నాడు. కాదండి, రెండో రోజు అదే అండి. ఇంకా మూడో రోజు నాకు వంట పట్టలేక, ఇంతకీ అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని, ఇంజనీరింగ్ చదివిస్తున్నానండి లాంగ్ టైం, వస్తారు అండి మా ఇంటికి పంపించండి. మీలాంటి తల్లిదండ్రులే కావాలి, మీలాంటి తల్లి ఉండటం కొడుకు అదృష్టం. నేను వాడికి నారాయణ మంత్రం ఇచ్చి వాడి చేత సాధన చేయిస్తాను, అదో ఇంజనీరింగ్ వదిలించేవాడిని నా దగ్గర పంపించన్నా. అమ్మో, మన నువ్వు చేస్తుంది ఏంటమ్మా అన్న, గురిని కట్టుకుంటే తిట్టావు నువ్వు. నేనేమో సరే నేర్పుతాను, నీకు నమ్మకం కూడా ఉంది కదా, నేను నేర్పగలనండి. హార్సణ్య దోషోపాధి, మన పిరికితనం మీకు అర్థం అవ్వాలి. భగవంతుడి మీద ఆధారపడిన వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టాలు రావు అని తెలిసినా అది ఎంతవరకు ఉంటుంది? ఆచరణలోకి వచ్చేసరికల్లా మన పొరుగు పేరుస్తాం, అమ్మో భగవంతుడి మీద ఆధారపడితే ఏమవుతుందో. అంటే ఏంటి, మీకు లోపల ఒక తప్పేం లేదు, మీకు ఒక స్వాభిమానం ఉంది, మేము భగవంతుడి మీద ఆధారపడము, మేము మా సశక్తి మీదే ఆధారపడతాము అనే స్వాభిమానం ఉందేమో. కానీ రమణ మహర్షితో ఒక కథ అప్పుడప్పుడు గుర్తొస్తుంది, అలాంటి స్వాభిమానం రాగానే. ఒక వ్యక్తి ఓ రైలు చెట్లో ఎక్కాడు థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో. ఆ థర్డ్ క్లాస్ ఉన్న రోజుల్లో తల మీద పెట్టింది, బరువు అయిన పెట్టింది. థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ రష్గా ఉంది, ఎక్కిచ్చాడు. పెట్టి ఎక్కడుంది? నెత్తి మీదే ఉంది. చుట్టుపక్కల బాబు పెట్టి కింద పెట్టు, మేమైనా కూర్చుంటా అని. నా బరువు నేనేమయ్యాలి, పెట్టిన నేను దింపను. పిచ్చివాడ, నీ నెత్తి మీద ఉన్నా నిన్ను పెట్టిని మోసేది రైలే కదా. అయినా మనం మన పిల్లల్ని మేమే చూసుకుంటాం తప్ప భగవంతుడు చూడడు అనే మూర్ఖత్వం నుంచి ఎప్పుడు బయటపడతామో మరి మనకి తెలియదు. మరి బయటకు పడగలదేమో, ఆ దమ్ముందేమో ఆలోచించుకోండి. కార్పణ్య దోషితం అది ఎందుకంటే చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటే అందరూ వాళ్ళ వాళ్ళ పెట్టారు, వాళ్ళ నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు కింద పెట్టుకుంటే అట్ట నవ్వుతారేమో, వీడికి పెట్టేటం రాదు. కానీ ఒకసారి పెట్టి చూడండి ఏమవుతుందో. మరి ఋషులు వాటిని చెప్పింది, ఎందుకు ఇది చెప్తున్నాను, ఖచ్చితంగా 22 ఏళ్ల బట్టి ఈ విధానాన్ని అనుసరిస్తూ 2 ఏళ్ల కిందట శుద్ధికి వెళ్ళాక నాకు అనిపించింది బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ నాకు, ఈ పిల్లలకి బయోకెమిస్ట్రీ చెప్పి చెప్పి విసిగేసింది నాకు. ఎందుకంటే ఆ బయోకెమిస్ట్రీ చదువుతున్న కొద్దీ ప్రకృతి యొక్క రహస్యాలు, మొత్తం మన శరీరంలో 7 గ్లాండ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లో వాటి పేర్లు ఏవైనా, మన సంస్కృతంలో ఏంటంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సీనియర్ పిక్యూటరీ, థైమస్, గోనాక్స్, వాటి ఇంగ్లీష్ పేర్. సమాచారం ఏంటి అంటే ఈ గ్రంథుల నుంచి వచ్చేటటువంటి స్రావాల వల్లే నువ్వు నిర్మించబడతావు. నీ చేతిలో యాక్చువల్ గా ఏమీ లేదు, అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ గ్లాండ్స్, 6 గ్లాండ్స్ నుంచి ఏ విధమైనటువంటి స్రావాలు వస్తాయో దాన్ని బట్టి నువ్వు మారుతూ ఉంటావు. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివ్ అయిపోయింది అనుకోండి, వాడు 8 అడుగులు పొడిగైపోతాడు. పిట్యూటరీ గ్లాండ్ కరెక్ట్ గా పనిచేయటం లేదు అనుకోండి, పుట్టివాడు అయిపోతాడు. కరెక్ట్ గా పనిచేస్తే సింహంలాగా ఉంటాం. అంటే ఏంటి, సమత్వం, బ్యాలెన్స్. అంతట ఈ గ్రంథుల నుంచి వచ్చేటటువంటి స్రావాలకి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటి అంటే హార్మోన్స్. హార్మోన్స్ అంటే సంతులన ఇచ్చేటటువంటిది. ఈ హార్మోన్స్ ని ఎలా మార్చాలో వాళ్ళకి తెలియచండి. కానీ భగవద్గీత ఈ హార్మోన్స్ ఎలా మార్చాలో ఖచ్చితంగా చెప్తుంది. బయట నుంచి జరిగినటువంటి నేను దాని ప్రభావాన్ని గ్యారంటీగా చెప్పగలను సైంటిస్ట్ గా. కానీ సైంటిస్ట్ గా నేను చెప్పినా ఆపరేషన్ చేయాలి అంటే మీరు ఎక్కడికి రావాలి, ఆపరేషన్ థియేటర్కి రావాలి. కాదండి, మా ఇంటికి వచ్చి చేసేయండి, చేసేస్తా, తర్వాత ఏ గ్యాంగ్రీన్ వస్తుంది. ఇంకంటే ఇదంతా ఇళ్లలో కూర్చుంటే వచ్చేది కాదు. ఇళ్లలో కూర్చుని చేసేటటువంటి చాలా చిన్న చిన్న సాధనలు చేసుకోగలరు మీరు. 5 సంవత్సరాల 8 నెలల 9 రోజుల్లో యోగి అవ్వాలి అనుకుంటే ఇంటి దగ్గర కూర్చుని అవ్వలేరు. పిల్లవాడు ఇంటర్మీడియట్ లో కాస్త హై ర్యాంక్ రావాలి అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గర కూర్చోబెట్టి రానాయన అంటున్నారు, లేకపోతే ఎక్కడికైనా పంపించేస్తున్నారా? ఈ బోర్డు ఇంటర్మీడియట్ కి నువ్వు రెసిడెన్షియల్ కాలేజీకి వెళ్లాల్సి వస్తే యోగి అవ్వడానికి నేను ఇంట్లో కూర్చుని అవుతాను అని ఎందుకు ఆ భ్రమలో ఉన్నారు మీరు? నాకు అర్థం కావడం లేదు అని నాకు అర్థమైపోయింది. అంచేత నేను ఏం చేయదలుచుకున్నానంటే, అందుకే మొన్న చెప్పాను కూడా, ఇదే నా లాస్ట్ క్లాస్ అవుతుందేమో పబ్లిక్ లో. ఇంకా నేను యోగి అవ్వదలుచుకున్న వాళ్ళకే చెప్తాను తప్ప మిగతా వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను నేర్చుకున్న వాళ్ళకి చెప్తే చాలు. ఈ లెక్చర్ ఇవ్వటానికి ఎందుకో సాధకులకు ఏదైనా నేను చెప్తే లాభం. కానీ ఇందులో ఎంతమంది ధైర్యం చేసి వచ్చేస్తాను, పదండి మాస్టారు మీతో పాటు వివేకానందతో పాటు 10 మందిని రామకృష్ణ పరమహంస అలాంటి వాళ్ళని తయారు తీసుకోగలిగాడు. 10 మందే ఉన్నారు ఇప్పుడు, బయటకు వచ్చేసారు వాళ్ళు కుటుంబాన్ని వదిలేసి. దానికి రిజల్ట్ ఏమైంది? ఇప్పుడు ఓ మహా అంతర్రాష్ట్రీయ సంస్థ ఏర్పడింది. తెలుసుగా ఆ సంస్థ ఏంటో, రామకృష్ణ మిషన్. ఇంతట లక్షలాది మంది వస్తారా లేదా అని కాదు నేను అడిగేది. ఇది మీకు అర్థం అవుతే దీనికి తగినటువంటి సాధకులుగా మీరు మారటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు, దానికి కావలసినటువంటి వనరులు నేను ఏమి తయారు చేయించుకోగలను, మీరు ఏమి ఇస్తారు అనేటటువంటి దానికే రేపు 24, 25, 26 తారీఖుల్లో ఓడరేవులో క్యాంపు పెట్టాను. అక్కడ ఇదే చర్చిస్తాం, లెక్చర్లు ఏమి ఉండవు. బాబు మనం యోగ విద్య నేర్చుకోబోతున్నాం డైరెక్ట్ గా చెప్తున్నాను నేను. 2005లో మనం మొదలు పెడుతున్నాం. 2011లో ఎవరు రావాలి? యోగులు బయటికి రావాలి. ఏ స్థాయి యోగులు? అరవిందోని అరవిందోయేనా, రామకృష్ణ పరమహంసని రామకృష్ణ పరమహంసేనా అనగలిగేటటువంటి సాధకులు, అనగలిగేటటువంటి యోగుల్ని మనం తయారు చేయటానికి మనం ఏదైనా ప్రయత్నాలు చేయగలం అందరం కలిసి. అంటే ఆ రోజుల్లో మాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి మాస్టారు, మేము రావాలా అక్కర్లేదా? రావద్దు. ఏది ఇంపార్టెంటో నువ్వు నిర్ణయించుకోవాలి, నేను నిర్ణయించుకోగలనా ఏంటి? కానీ నువ్వు వచ్చినంత మాత్రం నువ్వేమి చేయలేవు. ఈ మానసిక స్థితిలో రావాలి అక్కడికి. ఏ మానసిక స్థితిలో రావాలి? 6 సంవత్సరాల పాటు నీవైనా నాతో వచ్చేయండి, లేకపోతే నన్ను నాతో పాటు వచ్చే వాళ్ళని 6 సంవత్సరాల పాటు ఎక్కడైనా ఉండటానికి వీలుగా వసతి మనం ఏర్పాటు చేసుకోగలమా మనమే. మళ్ళీ అవన్నీ అడుక్కోవద్దు మనం వీధిలో వాళ్ళని. మేము యోగ విద్య నేర్పబోతున్నాం కనుక బాబు నయాపేసా ఇస్తావా? యోగి ఇతరులకు ఇస్తాడు తప్ప యోగి ఎవరిని అడుక్కోడు. అంటే మనం ఎవరిని అడుక్కోబోవటం లేదు. కానీ ఆ ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 3 రోజుల్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి నేను నా స్వతహాగా వచ్చేసాను. చెప్పి 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 చేసి అయినాళ్ళు లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూ, రీడర్ గా బయట నిస్తూ చెప్తూ, 22 ఏళ్ల బట్టి చెప్తూనే వచ్చాను నేను ఇది. ఖచ్చితంగా దానివల్ల 1000 మంది ఈ మార్గంలోకి వచ్చారు, అందులో డౌటే లేదు. కానీ ఆ 1000 మందిలో మేము పూర్తిగా మా జీవితాన్ని ఆధ్యాత్మికతకి ఇచ్చేస్తాము. కండిషన్ ఏంటి? నేను పెట్టేది వచ్చే వాళ్ళకి పూర్తి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళ తిండి వాళ్ళు తినగలిగారు, మనం ఎవరిని అడుక్కోబోవటం లేదు. ఇంకోళ్ళ తిండి సుసంస్కారమైనటువంటి తిండి ఉంటుంది. నా దగ్గరికి చాలా మంది వచ్చి అంటారు, మాస్టారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి మీరు అప్లై చేస్తే చాలా మంచిది. అంటే ఆ డబ్బు నాకు వద్దయ్యా బాబు అంటారు నేను. ఇంకేత నువ్వు ఎందుకు ఇస్తున్నావు డబ్బు? ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కొట్టి పుణ్యం సంపాదించుకుంటావు అని. ఆ మానసిక స్థితి ఏమిటో, అక్కడేమో ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతున్నావు నువ్వు, ఎలా డబ్బు సంపాదించావో దాన్ని బట్టి నాకు అర్థం అవుతూనే ఉంది. బాబు నీ డబ్బు అక్కర్లే నాకు, కళ్ళు మూసుకుని ప్రాణాయామం చేసుకోవటానికి డబ్బు కావాలా? కారు నీళ్లు తాగటానికి డబ్బు కావాలా? లే, కానీ కార్పణ్య దోషం పోవాలి, తిరిగితనం పోవాలి. నేను వెళ్ళిపోతే నా కుటుంబం ఏమైపోతుంది? రేపు నీకు హార్ట్ అటాక్ వస్తుంది, తిరిగిపోతావు, నీ కుటుంబం ఏమవుతుంది? నేను గ్యారంటీ ఇవ్వగలవా నాకు హార్ట్ అటాక్ రాదని? వచ్చిందనుకో, వచ్చేసే అధైర్యం. కానీ చేయగలిగితే ఏమవుతుంది? నీకే కాదు, ప్రపంచానికి కూడా మనం చాలా ఉపయోగపడగలుగుతాం. ఆ విద్య ఇక్కడ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, మూడు గుణాలకి అతీతమైనటువంటి స్థితికి వెళ్తే తప్ప ఈ యోగిన అవ్వాలి అనేటటువంటి నిర్ణయం నువ్వు తీసుకోలేవు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, తత్వ రజ తమ గుణాలు మూడు చెప్పాను కదా. ఒకటి నేను కారు తాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవటం కారు తాళాలు, అదేంటి? ఏ గుణం అది? తమ గుణం. ఇంకేంటే డ్రైవింగ్ రాదు అజ్ఞానం. రజనీష్ గారు కారు తాళాలు తీసుకున్నారు, ఏం లాభం? వెళ్ళి అక్కడ గుర్తుంది ఓవర్ రజత్, ఏం లాభం? నేను నాకు తాళం ఇంకా కనీసం నాకు రాకపోవటం వల్ల బతికున్నా. ఆయన ఎక్కడ గుద్దేశాడు అనుకో, ఆయన పాపం బతికే ఉన్నాడు అప్పుడు. కానీ గుద్దేస్తే ఓ 300 కిలోమీటర్ స్పీడ్ లో ఏమవుతాం? అతిరజో గుణము అనవసరమే, సమో గుణము అనవసరమే. ఉండవలసింది ఏంటి? బ్యాలెన్స్, హార్మోని, సత్వగుణం. ఆ సత్వగుణం మన శరీరంలో 6 చక్రాల ద్వారా వస్తుంది అని చెప్పడానికి నేను ఇందాక ఉదాహరణ ఇచ్చాను. హార్మోన్స్ అనేది ఆ సత్వగుణం మన శరీరాన్ని అలా నిలిపి ఉంచుతుంది. ఇటు తమగుణంలోకి వెళ్ళనివ్వదు, అటు రజోగుణంలోకి వెళ్ళనివ్వదు. వెళ్ళనివ్వకుండా ఏం చేస్తుంది? నిర్ద్వంద్వం, ఈ అతి లేదు, ఆ అతి లేదు. నిత్య సత్వస్తో, సత్వస్థ అంటే ఇందాక చెప్తున్నా సత్వగుణంగా ఉండటం, అంటే అతిరజో గుణము వద్దు, అజ్ఞానము వద్దు. నిర్యోగక్షేమ, నా యోగక్షేమాలు ఏమవుతాయని ఆలోచించవద్దు నువ్వు. ఇంచేత రైల్వే కంపార్ట్మెంట్ లో నెత్తి మీద బరువు పెట్టుకున్న వాళ్ళలాగే యోగక్షేమ నువ్వేం వహించవు. నువ్వు వహించకపోయినా నువ్వు వహించినా వహించేవాడే వహిస్తున్నాడు ఎప్పుడు కూడా. అది అర్థం అవ్వాలి మనకి. మనకి ఏదో అహంకారం, నేను నా కుటుంబాన్ని పోషణ చేస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ఇచ్చేస్తున్నాను. ఇంకా చాలా మంది చోట్ల చాలా విచిత్రమైనటువంటి దుప్పులు అంటారా, ఏమంటారు దాన్ని? ఎత్తి కొడుకులు అంటారు. ఏమంటారు వాళ్ళు? నీకు తినే అదృష్టం లేదు కనుక నాకు డబ్బు రావటం లేదు, వెళ్ళాం పిల్లలు. నువ్వు ఉన్నావు కనుక మాకు తినే అదృష్టం ఉన్నా లేదు అని వీళ్ళు తిరిగి అంటే వాడు ఏమైపోతాడు అని నేను అనుకుంటూ ఉంటా. వీళ్ళకి ఎందుకో అది బుద్ధి లేదు, పాపం ఒప్పేసుకుంటాను. ప్రశ్న నీ శాఖచక్యం మీద ఏం లేదు. ఎవరి కర్మానుసారం వాళ్ళకి లభించవలసినటువంటి ఆహారం లభిస్తూ ఉంటుంది, తినవలసింది తింటూ ఉంటాడు. ఆహారం తినకూడనటువంటి పరిస్థితులు వస్తే ఏ గ్యాస్ట్రిక్ అల్సర్ వస్తుంది. తింటూ యాక్ట్ అంటూ ఉంటాడు, తింటూ యాక్ట్ అంటూ ఉంటాడు, తక్కేసుకుంటూ ఉంటాడు, నెత్తులు కక్కుంటూ ఉంటాడు. కానీ చావుడు అంటూ ఉంటాడు, నాకు చాలా బాధన ఉంది, నాకు చచ్చిపోవాలని ఉంది అని. మళ్ళీ ఆవకాయ కనిపించేసరికి అలా ఇదంతా ఎక్కడికో పోతుంది. మళ్ళా అవగాహన వస్తుంది కదా ఎంత మానసిక బలహీనతతో మనం బతుకుతున్నాము. అదే కార్పణ్య దోషం అంటే. దాన్ని ఎగ్గొట్టడానికి, అధిగమించటానికి నీకు ఉండవలసినటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే నిర్యోగక్షేమ. నా యోగక్షేమాలన్నీ కూడా నీవే. నువ్వు అనకపోయినా ఆయనే చూసుకుంటున్నాడు, అది గుర్తుంచుకోండి. ఆస్తికుడికి నాస్తికుడికి అది ఒక్కటే తేడా. ఆస్తికుడికి తెలుసు నేను చేస్తున్నా జరిగేది నా వల్ల కాదు భగవంతుడి యొక్క అని. నాస్తికుడు ఏమనుకుంటాడు, అంతా నేనే చేస్తున్నాను. కానీ నేనే చేస్తున్నాను అనుకుని చేసిన, భగవంతుడు చేస్తున్నాడు అనుకుని చేసినా జరిగేది ఎవరి వల్ల అంటే భగవంతుడి వల్లే. నీ యోగక్షేమ. మరి ఏమవ్వాలి నువ్వు? ఆత్మవా, నీ ఆత్మ జ్ఞానంతో ఉండు. దాని తర్వాత 3వ అధ్యాయానికి వెళ్ళి తొమ్మిదో శ్లోకం చదవండి. 9-10 యజ్ఞార్థకర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగస్తమాచర. యజ్ఞార్థకర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన
తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగతమాచర.
ఇప్పుడు మరి పనులు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకపోతే మనం పనులు చేయలేం కదా. మరి కర్మయోగం ఎలా చేయాలి? నేను అధ్యాయాలు దాటుతున్నాను మీకు అది అర్థమవుతున్నా కదా. మొదట ఏం చెప్పాను? అర్జున విషాదయోగం అని చెప్పాను. అర్జున విషాదయోగం అంటే ఏమిటి, ఏం చేయాలో నాకు తెలియటం లేదు, ఏది ఉచితమో నాకు తెలియటం లేదు అనేటటువంటి కాదు. ఆ యావ మీలోకి రావాలి. అప్పుడు ఏం చేయాలి? మీరు శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపంచం నాకు అర్థమవటం లేదు, నేను పిలిచేవాడిని, ఇంకా అనవసరంగా నేనేదో చాలా గొప్పవాడిని అనుకుని నాకేం చెప్పదు, నాకేమీ తెలియదు, నేను పిలిచేవాడిని అనుకుని చెప్పు. కానీ నా మానసిక స్థితి ఎలా ఉందంటే నేను మీ శిష్యుని, మీరు చెప్పింది వింటాను, అర్థం చేసుకుంటాను. రెండోది ఏం చేస్తాను నేను, శరణాగతి, నువ్వు ఎలా చెప్పమంటే అలా చేస్తాను తప్ప దాంట్లో నేను సరికాలు అవి పెట్టాను. అనగానే శ్రీకృష్ణుడు రియాక్షన్ అయ్యాడు, చెప్పాడు. ఏమని చెప్పాడు? త్రైగుణ్య విషయా వేద నిశ్చైగుణ్యో భవార్జున నిర్బంధు నిత్యసత్వస్వం నిర్యోగ క్షేమాత్వం ఫార్ములా చెప్పేశాడు. అసలు అది అర్థం అయిపోతే భగవద్గీత అంతా అయిపోయినట్టే. మూడు గుణాలు ఉన్నాయి, మూడు గుణాలు వాటిలో వాటిని దేవి దిశ అనుకుంటూ ఉంటాయి, మీకు దానికి సంబంధం ఏమీ లేదు. ఈ ద్వంద్వాతీత స్థితిలో ఉండి దాటి సత్వస్థితిలోకి వచ్చి సత్వస్థితిలోంచి నీ యోగక్షేమాలు కూడా నువ్వు పట్టించుకోకుండా పనిచేయి ఆత్మవాన్ అని. పనిచేయి అంటే అర్జునుడికి ఇమీడియట్ గా డౌట్ వచ్చింది, మరి పని ఎలా చేస్తాను నేను? ఆ పనికి చెప్తున్నాడు ఈ శ్లోకం అర్థం చేసుకోండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సందర్శమాచర. నువ్వు చేసేటటువంటి పని యజ్ఞీయ కర్మ అవుతే నీకు కర్మ చుట్టుకోదు, యజ్ఞీయ కర్మ కాకపోతే నువ్వు విడిచిపోతావు. ఈ యజ్ఞము పూర్వకాలంలో చాలా మందికి అవగాహనతో ఉండేది. కానీ ఇప్పుడు యజ్ఞం అంటే మనం ఏమనుకుంటున్నాం? కొన్ని శనిధలు రాజేసి ఆహుతులు వేసి కొన్ని మంత్రాలు ఉపయోగించి స్వాహ అంటే యజ్ఞము అని. కానీ భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా ఏం చెప్తాడు అంటే యజ్ఞాన జప యజ్ఞం వస్తుంది. అంటే జపము కూడా ఒక యజ్ఞమే, స్వాధ్యాయము కూడా ఒక యజ్ఞమే. ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ ధ్యాన యజ్ఞ సదాపదని నాలుగో అధ్యాయంలో వస్తుంది. రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఆ రకరకాలైనటువంటి యజ్ఞీయ కర్మని మీరు అర్థం చేసుకుని మీరు చేసేటటువంటి పని యజ్ఞీయ కర్మ అవుతే నువ్వు ఏం చేసినా తప్పులేదు, దాని యొక్క చెడు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ నీకు అంటవు. దానికి కారణం చెప్తున్నాడు పదో శ్లోకంలో. సహ యజ్ఞా ప్రజా సుష్వా పురోవాచ ప్రజాపతి అనే నత్వ చరిశ్వం మేషవో శిష్ట కామధు. యజ్ఞీయ కర్మలలో ఉన్నటువంటి చాలా మంచి లక్షణం ఏంటి అంటే నువ్వు ఏ ఉద్దేశంతో యజ్ఞీయ కర్మ చేస్తావో ఆ ఫలితము గ్యారంటీగా నీకు వస్తుంది. కామధు అంటే కామాన్ని పిండుకోవటమే. ఆవు నుంచి, ఆవు పొదుగు నుంచి పాలు ఎలా పిండుకుంటావో యజ్ఞం నుంచి నీ కోరికల్ని నువ్వు పిండుకోవటమే. నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళా అమెరికా నుంచి ఒక ఫోన్ వచ్చి 8 ఏళ్ళ పాప 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి మాస్టర్ ఒక 20 రోజుల కిందటి నుంచి నేను మీకోసం ట్రై చేస్తున్నాం ఫోన్లో, మీరు దొరకలేదు. సరే మీరు చెప్పింది మాకు గుర్తుంది, ఒకవేళ నేను మీకు కనుక దొరకకపోతే అవుతు చెప్పుకోండి అన్నారు మీరు. మీకు గుర్తుంది మాస్టర్ అది, మీరు కాదు జరిగించండి కదా అని చెప్తా. మరి సీరియస్ కేసు, 2 కిడ్నీస్ స్టాప్ అయిపోయి మీరు దొరకలేదు మీకు చెప్దాం అనుకుంటే అని చెప్పి మేము అవుతు వెళ్ళి చెప్తున్నాం అండి. చెప్పండి బాబా, ఇట్ ఇస్ నో నార్మల్. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నది అఖండ మండలాకారం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అందుకు చెప్తున్నా ఇదైతే మీరు ఉపయోగించుకోని నేను చెప్పాను. మీరు ఆవు పూజ చేయలేదు, గోశాలకు ఉపయోగపడే పనులు ఏం చేయలేదు, మీరు ధృతరాష్ట్రంలో ఉన్నా కదా. ధృతరాష్ట్రం అంటే అర్థమైంది కదా, మేము గుడ్డి వాళ్ళు మీరు చేయమండి. మీరు ఎంత చెప్పినా మేము వినమండి, గోశాలలు అవి మాకు అనవసరం, మేము చేయండి అన్నీ చేయమండి. చాలా సంతోషం ఆయన అని ఆనందించాను. సక్సెస్ ఉందంటే వాడు భార్య ఫోన్ చేసింది. అంటే అమెరికాలో ఎలా ఉంటుందంటే ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళకి, ఇక్కడ నైట్ అంటే అక్కడ డేట్ అయింది కదా, ఇంకా ఆయన ఆఫీస్ నుండి ఫోన్ చేశాడు. ఈవిడు ఇంకో ఆఫీస్ లో పనిచేస్తుంది. పొద్దున్న ఆఫీస్ వెళ్తూ అనుకుని ఉంటారు మాస్టర్ ఫోన్ చేద్దాం ట్రై చేద్దామని, అది పెట్టేసాక ఆవిడ ఫోన్ చేసింది, మాస్టర్ మీకు తెలిసినా అని. సరే తెలిసినా అంటే బాగుండదు పెట్టేశాడు మీ ఆయన అని చెప్పమ్మా అన్న. ఒక కాంట్రాక్టర్ వచ్చాడండి అమెరికాలో, ఇంకా ఆత్మహత్య స్థితికి వెళితే కాంట్రాక్ట్ దొరకటం లేదు అతనికి. సరే మా దగ్గరికి వచ్చాడు, మీ మాస్టర్కి చెప్పండి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని. మొన్న రోజు నుంచి నేను ట్రై చేస్తున్నా ఆయన, దొరకటం లేదు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాను ఆయన. మరొకటి ఏం చేయమంటారు ఇలాంటి పరిస్థితికి వచ్చాల్సింది అని. సో మా మాస్టర్ ఒకటి చెప్తారే మాకు ఎక్కడి నుంచో చెప్తున్నారు, ఒకవేళ గురువు దొరకకపోతే అవుట్ చెప్తుంది గురువుకి చెప్పుకుందండి. ఇంకేత లలితా సహస్రనామం మనం చదువుతాం కానీ గురువుకి గోవుకి తేడా లేదు అని అందులో చెప్పింది విన్నాం మనం, అందుకే బుద్ధి వాళ్ళం ఉంటాం. దరాందోళిత దీర్ఘాక్షి శ్లోకం చెప్పగల తర్వాత గురుమూర్తి గుణనిధి గోమాత అంటే గురుమూర్తి అన్న, గుణాల యొక్క నిధి అన్న, గోమాత అన్న ఒకటే. ఇంకా గురువు దొరకకపోతే ఎవరికి చెప్పుకోని, ఆవుకి చెప్పుకోవాలి. అంతేత కాంట్రాక్టర్ గారికి ఆవిడ చెప్పింది ఆవుకి చెప్పుకోని. చెప్పుకున్న మూడో రోజు ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది, తర్వాత ఇంకో కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఐదు కాంట్రాక్ట్లు ఒకసారి వచ్చి ఏ కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఏ కాంట్రాక్ట్ ఒప్పుకోకూడదు అని మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాడు సార్. ఇలాంటివన్నీ నేను చెప్పలేదు సార్ బాబు, మీకు కాదని తెలుస్తుంది. అంటే ఒక పక్క ఏంటంటే కాంట్రాక్ట్ రావటం లేదు, రెండో పక్క ఇదో పెడతాయి కదా అజ్ఞానము ఉదయోగనము వస్తే అతి అయిపోయి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాం. డాక్టర్ రాలేదని ఏడుస్తూ ఉండటం తప్ప సత్వగుణంగా ఉండటం సాధ్య కావటం. సరే చాలా ఆనందమమ్మా, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే కదా, చేయగలిగింది చేసుకోండి అని. ఆ తర్వాత ఏం చెప్పింది అంటే ఈ రెండేళ్ల పాప చెప్పింది, వాళ్ళ బంధువులే, ఎవరి బంధువులే, కాంట్రాక్టర్ బంధువులే. ఇంతట కాస్త అమెరికన్ సొసైటీకి మన సొసైటీకి వాళ్ళు ఎందుకు అంత డబ్బు సంపాదించుకోగలుగుతున్నారు, మనం ఎందుకు అంత డబ్బు సంపాదించుకోలేకపోతున్నాం అంటే మన ఆచరణ పెట్టడం ఏం చెప్పినా. ఇట్లా ఆశ్రమం ఉంది, గోమూత్రంతో చాలా రోగాలు నయమవుతాయి, డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ గారు మీరు కలిసి మీ బాధలని ఎలా తీర్చుకోవచ్చో ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు చెప్పారు కదా నాకు ఈ రోగాలు తగ్గాయి అది తగ్గాయని చెప్తున్నారు కదా, మరి మీరెందుకు ప్రాక్టీస్ చేయకూడదు? ఇక్కడ చుట్టుపక్కలే ఉంటూ ఎంత దూరంలో ఉన్నారు, ఎక్కడెక్కడితో పోయి హైదరాబాద్ పోతాం, మేము అక్కడికి పోతాం, స్కాన్ చేయించుకుంటాం, ఇది చేయించుకుంటాం అంటేనే తప్ప నమ్మకం లేదు, శ్రద్ధ లేదు. అదే నేను చెప్పింది, వేదాలు చెప్పినా ఋషులు చెప్పినా భగవద్గీత చెప్పినా లలితా సహస్రనామం చెప్పినా గురుమూర్తి గుణనిధి గోమాత గృహజన్మ భూ అంటే ఆ శ్లోకంలోనే మూడు చెప్పేశాడు. గురుమూర్తి అన్న, గురువు లాంటి గుణాలు ఉన్నటువంటి వస్తువు ఉన్న, గోమాత అయినా గృహజన్మ భూ మానవ శరీరధారి అయినటువంటి ఎవడైనా సరే ఒకేలాగా చలనం ఇస్తారు అని. అంతేత ఈ సహ యజ్ఞా ప్రజా సృష్ ఈ శ్లోకంతో ఆపిస్తాను నేను. సహ యజ్ఞా ప్రజా సృష్ గురో వాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్పృష్ట కామధు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆవు యొక్క శక్తులన్నింటినీ కూడా పూర్తిగా పిండుకున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసి పురాతన కాలం నుంచి ఈ కాలం వరకు పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య. ఇంకెవరు కూడా గోవ్రతాన్ని అంత పాటించినటువంటి ఋషిని కానీ అవన్నీ కూడా నేను చూడలేదు. ఎందుకు అక్కడ 24 సంవత్సరాల పాటు రోజుకి ఒక పిడికేడు బార్లీ గింజలు ఆవుకి వేసేవారైన కపిల ఆవుకి, దాని వెనక ఆకలే ఉండేవారైన అది పేడ వేస్తే ఆ పేడని కలెక్ట్ చేసుకుని దాన్ని కడిగేసి ఆ బార్లీ గింజలు పిండి చేసి దాంతో రుచి చేసుకుని తినేవారు. ఆ ఆవు పాలతోనే మజ్జిగ చేసుకుని ఆ మజ్జిగ తాగేవాళ్ళు. ఇది చేస్తే రోజుకి 7 గంటల పాటు గాయత్రి మంత్ర జపం చేసేవాళ్ళు. 667 మాలలు రోజులు చూసేవాళ్ళు. 67 మాలలు అంటే తప్పుగా 7 గంటలు పడుతుంది. చాలా స్పీడ్గా చేసుకోగలిగే వాళ్ళు అంటే 6 గంటలు రోజు. ఇది అంతా చేస్తూ
ఆయన భారతదేశ స్వాతంత్రానికి యుద్ధం చేస్తూ వస్తారు. స్వాతంత్ర సంగ్రామం జైలుకి వెళ్ళాడు. ఇదంతా చేస్తారు. గోసంస్కారిత ఆహారం తినాలి, ఎటు వచ్చి జైలుకి వెళ్ళినప్పుడు గోసంస్కారిత ఆహారం కుదిరేది కాదు, అప్పుడు ఉన్నటువంటి దాంట్లో సాత్వికమైన ఆహారం తినేవాళ్ళు. మంత్రజపాలి మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా కాకుండా మద్రాస్, బాంబే, కలకత్తా, ఢిల్లీలో లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివాడు. ఆయన అన్ని పుస్తకాలు లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలు అతనికి నచ్చిన సబ్జెక్టులో కాదు. ఇదంతా కాకుండా వ్యాసుడు రాసిన ప్రతి పుస్తకాన్ని కూడా హిందీలోకి అనువదించాడు. ప్రతి పుస్తకాన్ని సంస్కృతంలో అర్థం కావటం లేదు కదా. ఇప్పుడు కూడా ఈ సంస్కృతం చెప్పి నాకు సంస్కృతం వచ్చి నేనేం చెప్పటమే ఆ చిన్నని అర్థం ఇచ్చాడు తెలుగులో. దాన్ని చూసి చెప్తున్నాను నేను, సంస్కృతం ఒకటే ఇస్తే నేను చెప్పలేను. అలాగే ఆయన హిందీ వాళ్ళకి వ్యాసుడు రాసినటువంటి ప్రతి దాన్ని కూడా 24 స్మృతులు, 24 గీతలు, ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు, ఇవన్నిటిని కూడా ఆయన హిందీలోకి తర్జుమా చేస్తూ 3,650 పుస్తకాలు రాశాడు. ఇదంతా కాకుండా 2/64 పేజీల మ్యాగజైన్ ఒకటి, అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా 2 మ్యాగజైన్స్, ఖండజ్యోతి ఒకటి, 2 యుగ నిర్మాణ యోజన, దాని తర్వాత ఇంకా కొన్ని పాత్రికలు అవి తీసుకొచ్చాడు. ఆయన ఉన్నంత వరకు 64 పేజీలు ప్రతి నెల ఆయనే రాసేవాడు, ఇంకొకటి చేత రాయించేవాడు. ఇదంతా రాస్తూ సుమారు 50 లక్షల మంది వ్యక్తులకి గాయత్రి మంత్రం తీసుకొని వాళ్ళు రాసిన ఉత్తరాలకి జవాబు. మనం రోజుకి 1 గంట గాయత్రి చేసుకోమంటే మనకు టైం లేదంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనకి టైం లేక చేయటం లేదా ప్రత్యేకం వల్ల, లేకపోతే ఆ ప్రారంభ కర్మలు ఉంటాయో నీకు. ప్రారంభం మిమ్మల్ని మంచి మార్గంలోకి వెళ్ళనివ్వదు. అందుకే మీరు ముందుకెత్తేయాలని చెప్తాను. నేను ముందుకెత్తేయటమే, నేను 1 గంట చేస్తాను అన్నాను కనుక చేస్తానని. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మెయిన్ గా గోసంస్కారిత ఆహారం యొక్క మ్యాజిక్ అంటాడు ఆయన ఎప్పుడు కూడా. ఇదంతా ఎందుకు చేయగలిగాను నేను అంటే, నా బుద్ధి ఎందుకు భ్రష్ట కాలేదు, ఎందుకు అజ్ఞానంలోకి వెళ్ళలేదు అంటే గోసంస్కారిత ఆహారం నేను తీసుకున్నాను కనుక, ప్లస్ గాయత్రి మంత్ర జపం చేశాను కనుక. అటువంటి ఆయన మనకు అందజేసినటువంటి ఓ అద్భుతమైనటువంటి విజ్ఞానం ఏంటి అంటే గాయత్రి విజ్ఞానం. 40 నిమిషాలు కొద్దిపోతుంది, 108 ఆహుతులు వేస్తుంది, అంతకంటే తక్కువ ఆహుతులు మాత్రం వేయకండి మీరు, అలా బతకించకండి. ఏమైంది ఆ మాత్రం టైం లేదా, ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది కొద్దిగా. మరి మేము మా ఇంట్లో చేస్తామండి. వద్దు, మీరు అర్థం చేసుకోండి, పిల్లలు చేసి ఫలించదు, ఖచ్చితంగా అర్థం చేసుకోండి, ఫలించదు పిల్లలు. మన పిల్లవాళ్ళు చదువుకోవాలి అంటే ఎక్కడ పంపిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం కదా. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో చదువుతాడు, ఏం చదువుతాడు, స్కూల్లో నేర్చుకుంటాడు. అలాగే మీరు ఏం చేసినా ఏమి చేసినా ఆశ్రమంలో చేయండి, చేసింది ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకోండి కావాలండి. కానీ ఆశ్రమంలో చేసిన తర్వాత ఇంట్లో తీసుకోండి. ఇందులో ఈ ఆశ్రమంలో అందుకే అసలు నేను మ్యాచ్ చేస్తానన్నా ఇప్పుడు న్యాచురల్ గా. కానీ గోశాల అనేసరి కల్లా లాభం ఇద్దరికైతే కదా, అసంభవాలు సంభవతాయి. 2 కిడ్నీలు పాడైపోయినటువంటి ఆ పాత కిడ్నీస్ వచ్చాయి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందించుంటారు. కానీ మీకు అంత నమ్మకం లేదు, అంత ధైర్యం లేదు. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, ఆ ధైర్యం ఉంది. కొంచెం ఆ ధైర్యం ఉండి మీ మందులు వేసుకుంటూ ఉండండి. మందులు ఆత్మని నేనేం చెప్పలేదు. ఇక్కడ మీ రోగాలకి దానికి ఇక్కడ అందులో ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు, గోమూత్రం మీద చేస్తున్నారు కష్టం మీద కాస్త చెప్పండి, నేను నేర్చుకోండి కష్ట అడగండి ఆయన్ని. ఎందుకండి తెలుస్తాను మీరు అది ఒక ఆర్గనైజ్ కండి అంతే లేకపోతే నేను చెప్పి వెళ్ళిపోయాక మళ్ళా 1 సంవత్సరం తర్వాత వచ్చాక మీరేం చెప్పారు మాస్టర్ అంటే అసలు మీరేం చెప్పలేదండి, మాకేం చెప్పలేదండి. ఆయన ఉన్నారు చెప్పటానికి, ప్రేమగా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనుషులు ఉన్నారు, మీకు దగ్గరే ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మారి ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా కబుర్లతో ఏమవుదు, సాధనతో అవుతుంది. అంటే ఇక్కడ ప్రతిరోజు ఆ ఎగ్జాక్ట్ టైంకి రండి, ఒకవేళ ఆ టైంకి అనుకూలంగా లేకపోతే మీరు మీరు మాట్లాడి ఇంకోసారి అనుకూలంగా టైం పెట్టుకుని ఎగ్జామ్ చేసుకోండి, 2 యజ్ఞాలు జరుగుతాయి. ఏముంది వాళ్ళు కాదంటే కదా, మీరు వచ్చి నేర్చుకుంటా ఉంటే. కానీ నేర్చుకోవటానికి టైం పడుతుంది,
సహయజ్ఞ ప్రజా సృష్టం అనేది కాస్త మీరు తీర్చుకుని వదిలితే అది కూడా ఒక యజ్ఞమే. అపానే జుహతి ప్రాణం ప్రాణోత్సం ప్రాణోపానం తధాపరి. ఆ యజ్ఞం ఏం చేస్తోంది? మొత్తం మీ శరీరాన్ని నిలబెడుతోంది. మరి యజ్ఞం ఏం చేయాలి? మొత్తం విశ్వాన్ని నిలబెట్టాలి. నిలబెడుతుంది, ఎలా నిలబెడుతుంది, ఏ విధంగా నిలబెడుతుంది అన్నది మనం తర్వాత చదువుకుందాం, టైం అయిపోయింది తెలిసేటికి. అంతేత దీన్ని అవగాహన చేసుకోండి. ఈ అవగాహనలో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, మొట్టమొదట గోమాతను ఉపయోగించుకోవటం నేర్చుకోండి, ఉపయోగించుకోవటం నేర్చుకోండి. తల్లి ఎప్పుడు కూడా నేను ఉపయోగపడిన తన నెత్తుడినే పాలగా ఇస్తుంది తల్లి, కానీ భౌతిక శరీరధారి అయినటువంటి ఎన్నాళ్ళు ఇస్తుంది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు. కానీ గోమాత నిరంతరం ఇస్తూనే ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. నేను చాలా చెప్పాను నిన్న ముందు, యజ్ఞాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. 3వ అధ్యాయంలో స్వయజ్ఞ అన్నటువంటి దాన్ని. ఇంకా మీకు యోగ విద్యలో నిజంగానే మేము యోగులం అయిపోవాలి అనేటటువంటి వాళ్ళకి ఈ జనవరి నుంచి నేను స్పెషల్గా క్లాసెస్ చేసుకుంటూ కలిసి చేద్దాం మనం అందరం 5 ఏళ్ల పాటు సీరియస్గా చేద్దాం. నాతో కొంతమంది అన్నారు మీతోనే మేము ఉండాలి అంటే మాస్టర్, మరి ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లవాడు చదవాలి అంటే మీరు ఏం చేస్తున్నారు? చదవకుంటున్నారా లేకపోతే పంపిస్తున్నారా? ఇష్టపడి పంపిస్తున్నారా బాధతో పంపిస్తున్నారా? వాడు అక్కడి నుంచి టెలిగ్రామ్ ఇస్తాడు మీకు, నాకు అంత సూటాలు కావాలని కుదరదు అంటారా పంపిస్తారా? మరి ఇక్కడ ఎందుకు మా చదవకపోవటం? నాకు కుదరదు. కానీ నేను చెప్పాను కదా మా రాజలక్ష్మి గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాస్టారు మరి ఇది కుదరదు ఇలాగా మీరు ఇంత ముందుకు వెళ్ళిస్తే. ఒకే ఒక ఆప్షన్ నేను ఏం ఇచ్చాను అంటే ఒక 4 రోజుల పాటు నాకు సంవత్సరంలో 4 రోజులు నాతో ఉండేది, మీకు నచ్చిన 4 రోజులు. ఇంటికి వెళ్ళాక కనీసం 24 మందికి అది చెప్పండి, మీరు 4 లంచం అదనమాట ఫీజు. నా దగ్గర 1 నెల రోజులుండి మీరు నేర్చుకోండి, నేర్చుకున్నాక 1 నెల రోజులు కూడా ఉండలేను అంటే ఇంకా అంత ఈజీగా యోగ విజయం రాదు. నేను 1 నెల మాత్రం మీరు నాతో ఉండాల్సిందే, బాగా నేర్చుకోండి. ఆ నెల బాగా నాకు వచ్చింది, నేను చేస్తానని మీకు నేర్పుతాను, మీరు వెళ్ళిపోండి. మీరు మళ్ళీ నాతో సంపర్కం చేస్తలేదు 1 సంవత్సరం పాటు అంటే ఇంకో 11 నెలలు మీరు బాగా దాన్ని ఇంకో 24 గురికి నేర్పండి. నేర్పక మళ్ళీ రండి ఈసారి నెక్స్ట్ లెవెల్. అలాగా 14 క్లాసెస్ ఉన్నాయి అందులో. పంచకోశ జాగరణ, షట్చక్ర జాగరణ, త్రిగంధ భేదన 14. అంతేత సిలబస్ కూడా అదే, పంచకోశానావరణ, షట్చక్ర జాగరణ, త్రిగంధ భేదన. దానికి ఎలా చేస్తా అలా చేస్తా అని వచ్చిన వాళ్ళ యొక్క శారీరక మానసిక స్థితిని బట్టి. కానీ ఇదంతా కూడా శ్రీరామ శర్మ ఆచార్య సావిత్రి కుండలిని గాయత్రి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు. ఆ బేసిస్ మీద ఇందులో నేను చెప్పేది ఏదైనా ఉంటే ఒకటే ఏంటి అంటే తెలుగులో చెప్తా. చెప్పిందంతా శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులే. ఇంకొక దానికి తగినటువంటి బ్యాలెన్స్ వేసుకుని దానికి ఏం చేయగలరు అన్నది ఆలోచించండి. సరేనా? స్వస్తి.